ప్రతి సంవత్సరం గుండెగల్ని సంవత్సరానికి ఒక రోజున వస్తున్నాం. మునిసివారి కుటుంబ సభ్యులు మునిసివారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని సంవత్సరానికి ఒకసారి గ్రామం ఇచ్చేస్తున్నాం. ఈ రోజున అదనంగా గానామృతం కూడా మనం సేవించాం. రక్షించేది రామాయణం అని చెప్తారు. మనం రక్షించేది రామాయణం. వేదాల్లో ఉన్న సారం అంతా కూడా రామాయణంలోకి తీసుకొచ్చారు. వేదాల్లో ఉన్న సారమే రామాయణం, వేదాల్లో ఉన్న సారమే భగవద్గీత. భగవంతుడి చేత గానం చేయబడింది కాబట్టి అది భగవద్గీత. రాముడి యొక్క చరిత్ర రామాయణం. రక్షించబడాలంటే రామాయణాన్ని అధ్యయనం చేయమని చెప్తారు. మహర్షులు ఏమని చెప్తారంటే, ఆంజనేయ స్వామి మనస్సు, రాముడు ఆత్మ. ఆంజనేయ స్వామి మనస్సు, రాముడు మనలో ఉన్నటువంటి అంతరాత్మ, చైతన్యం, బ్రహ్మం. రామచంద్రమూర్తిని ఆంజనేయ స్వామి ఏ విధంగా అయితే అలా అంటిపెట్టుకుని ఉన్నాడో, అలాగే ఈ మనస్సు బ్రహ్మమును అంటిపెట్టుకుంటే వాడు తరిస్తాడు. అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో రాముణ్ణి అంటిపెట్టుకుని ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామితో రామచంద్ర ప్రభు ఒక మాట చెప్పాడు. వయసులో మనకంటే చిన్నవారైనా ఎవరైనా మంచి మాట చెప్తే వినాలి ఆంజనేయ అని. వాళ్ళు వయసులో మనకంటే బాగా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, వయసుకి జ్ఞానానికి సంబంధం లేదు. కొంతమందికి 100 సంవత్సరాలు వచ్చిన శరీరం మోసలు తగ్గుతుంది, కానీ లోపల జ్ఞానం ఉండదు. రమణ మహర్షి, శంకరాచార్య, వివేకానంద, రామకృష్ణుడు వాళ్ళు బాగా చిన్నతనంలోనే మహాజ్ఞానులు అయ్యారు. వయసుకి జ్ఞానానికి సంబంధం లేదు. ఆంజనేయ మనకంటే వయసులో చిన్నవాళ్ళైనా మంచి మాట చెప్తే మనం శ్రవణం చెయ్యాలి, వినాలి అని రామచంద్రమూర్తి చెప్పాడు. ఆంజనేయ స్వామి ఏ విధంగా అయితే రాముణ్ణి అంటిపెట్టుకుని ఉన్నాడు, అదేవిధంగా మన మనస్సు, మన హృదయంలో ఉన్నటువంటి చైతన్యాన్ని, ఆత్మను అంటిపెట్టుకుని ఉంటే వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మానుభవం లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా ఆత్మసుఖం ఉదయించదు. ఆత్మసుఖం ఒకటే నిజమైన సుఖం, అదే స్వతంత్రమైన సుఖం. ఎవడైతే ఆత్మసుఖాన్ని పొందాడు, ఎవడైతే ఆత్మశాంతిని పొందాడు, ఎవడికైతే అమృతానుభవం కలిగిందో వాడికి కూడా లోకం కనిపిస్తుంది. అజ్ఞానికి ఏ విధంగా అయితే లోకం కనిపిస్తుందో జ్ఞానికి కూడా ఆ విధంగా అయితే అలాగే లోకం కనిపిస్తుంది. కానీ లోకంలో ఉన్న బలహీనతలకి, లోకంలో ఉన్న ఆకర్షణలకి ఆత్మానుభవం పొందినవాడు, ఆత్మలాభం పొందినవాడు ఆకర్షించబడ్డాడు. రాముడు లోకాన్ని మోహించలేదు, లోకం చేత మోహింపబడ్డాడు. ఎవరు? రావణాసురుడు. రాముడు లోకం చేత, రాముడు చూశాడు లోకాన్ని, రావణాసురుడు చూశాడు లోకాన్ని. రావణాసురుడు లోకం చేత మోహింపబడ్డాడు. కారణం ఏంటి? రావణాసురుడిలో గుణాలు ఉన్నాయి. రాముడు కూడా లోకాన్ని చూశాడు, కానీ లోకం చేత రాముడు మోహింపబడలేదు. ఏం చేత? రాముడు గుణాతీతుడు. రాముడికి లక్ష్మణుడికి తేడా ఒకటి చెప్తారు. లక్ష్మణుడు జితేంద్రియుడు అని చెప్తారు. లక్ష్మణుడు జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించిన వాడని. లక్ష్మణుడు జితేంద్రియుడు అయితే మరి రాముడు ఎవడు? రాముడు అతీంద్రియుడు. లక్ష్మణుడికి ఇంద్రియాలు ఉన్నాయి కానీ జయించాడు. ఇంద్రియాలు ఉన్నాయని తెలుస్తుంది, అసలు రాముడికి ఇంద్రియాలు ఉన్నాయని సంగతి కూడా తెలియదు, వాడు అతీంద్రియుడు. లక్ష్మణుడు జితేంద్రియుడు, రాముడు అతీంద్రియుడు. అంటే వేదాల్లో ప్రతిపాదించబడినటువంటి పరబ్రహ్మమే రాముడి కింద వస్తే వేదాల్లో ఉన్న సారం రామాయణంగా వచ్చింది. అదే వాల్మీకి మహర్షి రచన, సంస్కృత భాషలో తొలి రచన, సంస్కృత భాషలో ఆది కావ్యం రామాయణం. రామాయణం రాకముందు మన వాంగ్మయం అంతా మంత్ర రూపంలో ఉంది, కానీ శ్లోక రూపంలో లేదు. వాల్మీకి వచ్చాక శ్లోక రూపంలో పెట్టాడు. చాలా కాలం వేదాలు కూడా మంత్రరూపంలో లేవు, ముఖతహ నేర్చుకునేవారు. ఎవరో మనకు నేర్పటం, మనం ఇంకొకరికి నేర్పటం, అలా వేదాలను నేర్చుకుని రాబడతాంటే కొంతకాలానికి సంస్కృత భాషలో దాన్ని లిఖితం చేశారు. మొట్టమొదట ఊరికి వినికిడిగా వచ్చిందంటే వేదం, తర్వాత కొంతకాలానికి సంస్కృత భాషలో లిఖితం చేశారు దాన్ని. అంటే మన వాంగ్మయం అంతా కూడా మంత్రరూపంలో ఉంటే దాన్ని వాల్మీకి మహర్షి శ్లోక రూపంలోకి తీసుకొచ్చాడు అని చెప్పి ఆయన ఆదికవి అంటారు. నన్నాయని తెలుగు భాషలో ఆదికవి అంటారు, సంస్కృత భాషలో వాల్మీకి మహర్షిని ఆదికవి అంటారు. ఆంధ్ర భాషకి ఆదికవి నన్నయ్య, సంస్కృత భాషకి ఆదికవి వాల్మీకి మహర్షి. అంటే రామాయణంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన ఘట్టాలు ఏంటంటే క్రమశిక్షణ. ఒకటి జీవితం మీరు మర్చిపోకుండా పై మెరుగులు చూసి దేంట్లో ఆకర్షించబడకండి. ధనం అనేది మనకి శరీరం మనకు బయట ఉంది, ధనం కూడా బయట ఉంది. ఈ గౌరవం అగౌరవం కూడా బయటే ఉన్నాయి. గౌరవం ఎక్కడుంది? బయటే ఉంది. ధనం ఎక్కడుంది? బయటే ఉంది. చదువు ఎక్కడుంది? బయటే ఉంది. అన్నీ మనకు బాహ్యంగానే ఉన్నాయి. అన్నీ కూడా దేహం కూడా మనకు బాహ్యంగానే ఉంది. అధికారం ఎక్కడుంది? మనకు బాహ్యంగా ఉన్నాయి. మనకు బాహ్యంగా ఉన్న విషయాల్లోంచి ఏదో రోజున మనం విడిపోవాలి. ఏదో రోజున శరీరం మనకు బాహ్య శరీరంతో కూడా మనం కాని దాంట్లోంచి ఏదో రోజు విడిపోవాలి. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే రాముడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ. క్రమశిక్షణ లేకుండా మీకు గౌరవం ఉందనుకోండి, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. క్రమశిక్షణ లేకుండా ధనం ఉందనుకోండి, ఐశ్వర్యం ఉందనుకోండి, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. క్రమశిక్షణ లేని అధికారం, క్రమశిక్షణ లేని చదువు, క్రమశిక్షణ లేని ధనము, క్రమశిక్షణ లేని కీర్తి ఇవన్నీ మనం పాడు చేస్తాయి కానీ బాగు చేయదు. మీ ధనం మిమ్మల్ని పాడు చేస్తుండే, ధనం ఎందుకు మీకు? మీకు ఏదైనా పదవి వస్తే ఆ పదవి వల్ల మీరు పాడైపోతాంటే ఆ పదవి ఎందుకు మీకు? ఇవన్నీ ఉండొచ్చు. క్రమశిక్షణ లేకుండా ఉంటే ఆ జీవుని పతనం చేస్తాయి. సంసారం దేవుడికి సంసారం లేదు, జీవుడికి సంసారం. దేవుడికి సంసారం లేదు, సంసారం జీవుడికి. దేవుడు లోకం చేత ఆకర్షించబడ్డాడు. ఎందుకు ఆకర్షించబడ్డ? వాడికి సంసారం లేదు. జీవుడే లోకం చేత ఆకర్షించబడతాడు. ఇంకా జీవుడికి సంసారం ఉంది, పరమాత్మకి సంసారం లేదు, జీవుడికే సంసారం ఉంది. అంచేత లోపల మనం ఇప్పుడు ఇంతకుముందు మనకు పాటల్లో భక్తిని బోధించారు, త్యాగరాజ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, వారందరూ మనకు భక్తిని బోధించారు. మీరు ఒక కొండ గుర్తు పెట్టుకోండి, మనలో భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం, కర్మ మార్గం, ఇవన్నీ మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే మనలో ఉన్న గుణాలను చంపుకోవటాలు. అన్ని మార్గాల్లో కూడా భక్తి మార్గం చాలా చిగ్గుగా ఉంటుంది, పంచదార లేకుండా. మిగతా మార్గాల కంటే భక్తి మార్గం చాలా చిగ్గుగా ఉంటుంది. అంచేత కొంతమందికి భక్తి మార్గం ఇష్టపడతారు. ఒక విషయం మీరు మర్చిపోకండి, మనం భక్తి మార్గంలో ఉన్నా, కర్మ మార్గంలో ప్రయాణం చేస్తున్నా, అన్ని మార్గాలను సమన్వయం చేసుకున్న గుణాలు లేని స్థితిని పొందాలి. మనలో గుణాలు మిగిలిపోయినాయి అనుకోండి, ఎన్ని సాధన చేసినా లోకం చేత ఆకర్షించబడతాయి. లోకం ఎంతకాలం అయితే మన గుణాలు ఉన్నాయనుకోండి లోపల, ఆ గుణాలు మన మనస్సును బాహ్యముఖానికి తీసుకొచ్చేస్తాయి, దానికి అంతర్దృష్టి రాదు. సత్పురుషులు సహవాసం, మహర్షులు సహవాసం, మహాత్ములు సహవాసం, అవతార పురుషులు సహవాసం మనస్సును అంతర్ముఖం చేయటానికి. గుణాలన్నీ కూడా మనస్సును బాహ్యముఖానికి చేస్తాయి, బాహ్యముఖానికి తీసుకొస్తాయి. బాహ్యముఖానికి మనస్సు బాహ్యముఖం అయితే సంసారం వచ్చేస్తుంది. అందుచేత ఈ గుణాలని గుణరహిత స్థితిని పొందటానికి అర్జున గుణాల స్థితిని నువ్వు పొందాలి. నువ్వు అంతఃకరణాన్ని అదుపులో పెట్టుకోవాలి. అంతఃకరణాన్ని అదుపులో పెట్టుకునేది ఒక పని కింద కాకపోతే ఏది పని? నీకేది పని? అంతఃకరణాన్ని కూడా అదుపులో పెట్టుకోవాలి. ఆత్మవాన్, అంతఃకరణాన్ని అదుపులో పెట్టుకోకుండా నువ్వు ఆత్మానుభవం పొందలేవు. అంతఃకరణాన్ని అదుపులో పెట్టుకోవాలి. జీవితంలో మీ దేహం యొక్క ప్రారంధాన్ని బట్టి మీకు చదువు వస్తుంది, ధనం వస్తుంది, అధికారం వస్తుంది. ఈ ప్రారంధానికి సంబంధించిన విషయాలు. అయితే అందులో మనం ఏకం కాకూడదు, అవి చూసుకుని బాహ్యంగా మనకున్న ఏదో ఏదో చూసుకుని, ఏదో ఆకర్షణను చూసుకుని, ఐశ్వర్యం చూసుకుని, చదువును చూసుకుని, లేకపోతే అధికారాన్ని చూసుకుని క్రమశిక్షణ విడిచిపెట్టకూడదు. క్రమశిక్షణ విడిచిపెట్టేస్తే మనకు ఈ లోకం లేదు, పరలోకం లేదు. వాడు ఇహపర లాహి లాభహి, ఇహానికి పని. క్రమశిక్షణ విడిచిపెట్టిన వాడు ఇహానికి పనికిరాడు, పరానికి పనికిరాడు. మీకు ఏ లాటరీలోనూ 100 కోట్లు రావచ్చు, ధనవంతులు అవ్వడానికి పెద్ద విశేషం ఏంటి? ఏ లాటరీలోనే మీకు 100 కోట్లు రావచ్చు. ఏదో విశాఖపట్నంలో ఏదైనా మీరు స్థలం కొంటే, 50 లక్షలు పెట్టే స్థలం కొంటే 10 రోజులు అది 2 కోట్లు అయిపోవచ్చు. మీరు 50 లక్షలు పెట్టుకున్నది ధనవంతులు అనేక రూపంలో మీరు ధనవంతులు అవ్వచ్చు. అది ధనం వచ్చిందని క్రమశిక్షణ విడిచిపెట్టకూడదు, అధికారం వచ్చిందని క్రమశిక్షణ విడిచిపెట్టకూడదు. క్రమశిక్షణ విడిచిపెట్టేస్తే మనకు చనిపోయిన తర్వాత నరకం, రాబోయే జన్మలు నీచ జన్మలు వస్తాయి. ఈ లోకంలో సుఖపడం, పరలోకంలో సుఖపడం. అంటే డిసిప్లిన్ చాలా ముఖ్యం. మీకు బాహ్యంగా పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, కానీ ఎగిరెగిరి పడకండి, క్రమశిక్షణ విడిచిపెట్టకండి. మీరు ఏ విధంగా అయితే ఫలానికి వస్తుందో అదేవిధంగా ఆత్మజ్ఞానం కూడా అణకుగా ఉన్నవాడికి అందుతుంది. నిరంతరము భగవంతుని స్మరించిన వాడికే, నిరంతరము భగవంతుడితో అనుసంధానం పెట్టుకునే వాడికే అహంభావన అణగుతుంది, అజ్ఞానం అణగుతుంది. అయితే మీరు గుర్తించవలసింది ఏంటంటే, మనకి శత్రువులు ఎక్కడ బయట లేరు ఉన్నారనుకుంటాం. శత్రువులు అసలు ఎక్కడ బయట లేరు, ఉన్నవాళ్ళ వల్ల వచ్చే పెద్ద ప్రమాదం ఏమి లేదు మనకు. మనకు నిజమైన శత్రువు, మనం సాధన చేసి పోగొట్టుకోవలసిన శత్రువు మనలో ఉన్న అజ్ఞానం. మనలో ఉన్న అజ్ఞానానికి మించిన శత్రువు అసలు లేదు. మనలోంచి అజ్ఞానంలోంచే మనకు దుఃఖం వస్తుంది, అజ్ఞానంలోంచి అశాంతి వస్తుంది, అజ్ఞానంలోంచి అజ్ఞానంలోంచే అహంకరణ వస్తుంది. మొత్తం అజ్ఞానంలోంచే అంత వస్తుంది అశాంతి, అజ్ఞానంలోంచే పునర్జన్మలు వస్తున్నాయి. అంటే సాధన చేసి మనకున్న అజ్ఞానంలోంచి విడుదల పొందాలి, అదే మన జీవిత గమ్యం. ఈ అజ్ఞానం ఏం చేస్తుందంటే, మన ప్రాణం పోయేటప్పుడు, మన శరీరం చనిపోయేటప్పుడు ఈ అజ్ఞానము, అజ్ఞానాన్ని అంటిపెట్టుకున్నటువంటి గుణాలు, అజ్ఞానాన్ని అంటిపెట్టుకున్న బలహీనతలు, ఇవన్నీ హృదయంలో దాక్కుంటాయి. మన హృదయంలోనే వెళ్ళి దాక్కుంటాయి. మన శరీరం చనిపోతుంది, శరీరం చనిపోతే దాన్ని తీసుకెళ్ళి కాలుస్తారు, బూడి చేస్తారు. కానీ ఇది హృదయంలో అయితే ఏ హృదయం శరీరం ఒక భాగం కాదు. మన గుణాలు ఎక్కడ దాక్కుంటాయో, మన గుణాలు ఎక్కడ నిలవంటాయో, ఈ కర్మవాసనలన్నీ ఎక్కడుంటాయో, ఆ హృదయం శరీరం ఒక భాగం కాదు. ఆ హృదయంలోకి వెళ్ళి ఆ శరీరం ఒక భాగం కాదు, లోకంలో ఒక భాగం కాదు, అది హృదయంలో ఉంటాయి. అది మన కళ్ళకు కనపడదు. కళ్ళకు కనపడదని లేదని చెప్పడానికి వీల్లేదు. భగవాన్ అన్నారు, నీ కళ్ళు నీకు కనపడవు, అలాగని లేవని చెబుతావా నువ్వు? నీ కళ్ళే నీకు కనపడవు, అలాగని నా కళ్ళు లేవని చెబుతావా నువ్వు? అలాగే నీ హృదయంలో సద్వస్తు ఉంటుంది, పరమాత్మ కూడా ఉన్నాడు, నీకు కనిపించినంత మాత్రం చేద్దాడు లేడని కాదు. మన శరీరం మరణించినప్పుడు మన గుణాలన్నీ హృదయం దగ్గర దాక్కుంటాయి. అయితే ఆ హృదయం ఈ శరీరంలో భాగం కాదు. ఆ గుణాల వల్లే మళ్ళీ పునర్జన్మలు మనకు కలుగుతాయి. ఇలా శరీరాలు మోస్తూ ఉంటాయి, ఇలా శరీరాలను మనం మోస్తూ ఉండాలి. శరీరాలు వస్తూ ఉంటాయి, రూపం వచ్చిందంటే అది ఏదో రోజున మరణించి తీరుతుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ముందు పేరు కాదు, ముందు నామం కాదు, ముందు రూపం. రూపం వచ్చాక నామం పేరు పెడతారు. రూపం వచ్చిందా, అది ఏదో రోజున బయటకు వెళ్ళిపోతుంది, వెళ్లకుండా ఆగదు. అది ప్రకృతి ధర్మం. భగవంతుడు అంటే చట్టం. మన భారతదేశ రాజ్యాంగం లాంటిది కాదు. భగవంతుడు అంటే చట్టం, భగవంతుడు అంటే లా. నువ్వు మంచి చేస్తే మంచి, చెడ్డకు చేస్తే చెడ్డ, ఎత్తుకు ఎత్తి భగవంతుడు ఇస్తాడు, క్రమంగా ఇస్తాడు. తింగర్తనంగా ఇప్పుడు ఇస్తాడు, క్రమంగా ఇస్తాడు. వాడే ఈశ్వరుడు, వాడే సర్వేస్తాడు, వాడే పరమేశ్వరుడు, వాడే నారాయణుడు. తింగర్తనంగా ఉండడు పరమేశ్వరుడు. మీరు ఏదైనా పొరపాటు చేశారనుకోండి, ఇవన్నీ 5 నిమిషాల్లో మీకు శిక్ష ఇవ్వాలనుకున్నాడు. ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఏ జన్మ ఇవ్వాలి, అదంతా క్రమంగా ఇస్తాడు. క్రమం తప్పడు, వాడే ఇస్తాడు. జీవుడు క్రమం తప్పుతాడు కానీ దేవుడు క్రమం తప్పడు. చాలా కష్టం అజ్ఞానాన్ని వదిలించుకోవడం, చాలా కష్టం. మీకు లక్ష వేల కోట్లు డబ్బుంటే ఆ లక్ష వేల కోట్లు ఖర్చు పెట్టి మీరు అజ్ఞానాన్ని విడిపించుకోలేరు. గురువు అనుగ్రహం లేకపోతే, ఈశ్వరానుగ్రహం లేకపోతే, లక్ష వేల కోట్లు ధనం ఉందనుకోండి, మీకు ఆ ధనాన్ని ఖర్చు పెట్టి మీరు అజ్ఞానం నుంచి బయటికి రారు. ఈ ధర్మాలు, ఈ అధర్మాలు, ఈ గౌరవాలు, ఈ అగౌరవాలు, ఈ గొప్పలు, ఈ తెప్పలు మనసుకు సంబంధించిన విషయాలు. ఆ మనస్సు అనే గడప దాడితే ఆ లోయలో ఈ ద్వంద్వాలకు అర్థం లేదు, ఈ ద్వైతానికి అర్థం లేదు. ఇవన్నీ జీవుడికి సంబంధించిన విషయాలే. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, మన చేతిలో 10 రూపాయలు అంటే ఎవరికైనా ఇవ్వగలం, మన చేతిలో 10 పళ్ళు ఉంటే ఎవరికైనా పెట్టగలం, మనకేమైనా 10 ఎకరాల పొలం అంటే ఎవరికైనా ఎకరం రాసి ఇవ్వగలం, మనకు ఏదైనా అధికారం అంటే అవసరమైతే అధికారాన్ని త్యాగం చేయగలం, త్యాగం చేయగలం. అది అలా అధికారాన్ని కూడా త్యాగం చేసిన వాడు ఉన్నారు. కానీ అన్నీ చేయగలం, కానీ అజ్ఞానంలోంచి అజ్ఞానాన్ని విడిచిపెట్టలేము, అజ్ఞానాన్ని విడిచిపెట్టలేము. కారణం ఏంటంటే పంచదార కంటే తేనె కంటే, పంచదార కంటే తేనె కంటే, చెరుకు రసం కంటే నా అజ్ఞానం నాకు తీయగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవడ అహంభావన వాడికి ఇష్టం. మనం దేవుడు అంటే మనకు ఇష్టం అనుకుంటున్నాం, ఇష్టం కాదు, నా అహంభావన అంటే నాకు ఇష్టం, నా అజ్ఞానం అంటే నాకు ఇష్టం. దీంట్లో నేను బయటకు రాలేను. ఏం చేద్దండి, అది నాకు పంచదార, నా అజ్ఞానం నాకు పంచదార, నా అజ్ఞానం నాకు తేనె, నా అజ్ఞానమే నాకు చెరుకు రసం. ఇది విడిచిపెట్టి ఎలా రాగలను, రాలేను. అంచేది ఎవడో ఆ డివైన్ ఇంటర్ఫీరెన్స్, ఆ గాడ్ ఇంటర్ఫీరెన్స్, ఆల్మైట్ సర్వాంతర్యామి అంతర్యామి. ఆ గురువు యొక్క అనుగ్రహం లేకుండా, భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండా, లోపల ఉన్నటువంటి పరమాత్మ అనుగ్రహం లేకుండా అజ్ఞానంలోంచి బయటకు రాలేదు. మనం చేసి ఈ పనులన్నీ కూడా మంచి చేసిన అహంకారంతో చేస్తాం, మనం మంచి పనులు చేసినా అహంకారంతో చేస్తాం, అహంకారంతో మంచి పనులు చేస్తాంటే అహంకారం నుంచి బయటకు ఎలాగొస్తాం? మిమ్మల్ని మీరు మర్చిపోయి ఏదైనా జీవితంలో ఒక సత్కర్మ చేశారా? ఒక్క పని, ఒక్క చిన్న ఒక్క పని వందొద్దు. మిమ్మల్ని మీరు మర్చిపోయి, మీ శరీరాన్ని మర్చిపోయి, మీ అహంభావాన్ని మర్చిపోయి, మీ లోపల అజ్ఞానాన్ని మర్చిపోయి, అయ్యి భగవంతుడు చేయమన్నాడు కాబట్టి మనం చేస్తున్నాం, భగవంతుడు మనస్సుతో మన మనస్సును కలుపుకుందాం, భగవంతుడికి ఇష్టం కాబట్టి ఆ ఇష్టాన్ని మనం భగవంతుడి ఇష్టాన్ని మనం ఇష్టం చేసుకుందాం, భగవంతుడి సంకల్పాన్నే మనం సొంతం చేసుకుందాం, సంకల్పాన్ని భగవంతుడి మనస్సుకి మనం భిన్నంగా ఆయన మనస్సే మన మనస్సు అని మనల్ని మర్చిపోయి మన రూపభావన, మన వ్యక్తి భావన, మన నామభావన ఇవన్నీ మర్చిపోయి జీవితంలో కనీసం ఒక్క మంచి పని చేసాము, చేయలేదు. అంచేత అజ్ఞానంలోంచి కూడా బయటకు రాలేదు. గాఢ నిద్రలో మనం ఉండగా మనకి రూప ధ్యాస లేదు, పేరు ధ్యాస లేదు, ఏ ధ్యాస లేదు. కానీ మనం ఉన్నాం, గాఢ నిద్రలో మనం ఉన్నాం. రూపం గొడవ లేదు, పేరు ప్రఖ్యాతులు గొడవ లేదు, ఆస్తులు గొడవ లేదు, అంతస్తులు గొడవ లేదు, ఏది ప్రకృతి గొడవ ఏమీ లేదు. గాఢ నిద్రలో మనం ఉన్నాం. అలా జాగ్రత్త అవస్థలో ఉండగలిగితేనే మన అజ్ఞానంలోంచి బయటికి రావటం. అదే నిద్ర లేని నిద్ర, నిద్ర కాని నిద్ర. గాఢ నిద్రలో మనం ఉన్నాం. అలా జాగ్రత్త అవస్థలో ఉండగలిగితే, జాగ్రత్త అవస్థలో అలా జీవించగలిగితేనే అజ్ఞానం బయటకు పోయేది, మనలోని అజ్ఞానం కక్కుతాం మనం అలా జీవించగలిగితే. అది ఇంకో మార్గం లేదు. మనం సత్కర్మ చేయొచ్చు, నువ్వు వేరు నేను వేరు అనే భిన్నభావంతో భేద భావనతో సత్కర్మ చేయొచ్చు, మంచి దానివల్ల పుణ్యం వస్తుంది అనుభవిస్తే పోతుంది. పాపమైనా అనుభవిస్తే పోతుంది, పుణ్యమైనా అనుభవిస్తే పోతుంది. ఆ రెండు సాపేక్షికాలే, నగ్న సత్యాలు కాదు. పాపం కానీ పుణ్యం కానీ ఆత్మ ఎలా సత్యమో అలా సత్యం కాదు. అవి మనసు ఎంత నిజమో అయ్యి అంతే నిజము. సాపేక్షిక సత్యాలు, వ్యవహారిక సత్యాలు, అవి నిత్య సత్యాలు కాదు, ఆత్మసత్యం కాదు, అని సాపేక్షికాలు. ఆ వ్యక్తి భావన మనలో, గాఢ నిద్రలో మనకి వ్యక్తి భావన లేదు, గాఢ నిద్రలో మనకి ఎవరికి వ్యక్తి భావన లేదు. జాగ్రత్త అవస్థలోకి వచ్చేవాడికి వ్యక్తి భావన వస్తుంది, అక్కడ ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు వస్తుంది, అలా విచారణ చేసి దీన్ని పోగొట్టుకుంటేనే ఇక్కడున్న అమృతం మనకు అనుభవంలోకి వచ్చేది. తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను కదా భగవంతుడు అంటే ఒక చట్టం, భగవంతుడు అంటే ఒక నియమం, భగవంతుడు అంటే ఒక క్రమం. ఇప్పుడు మీరు ఏదైనా ఉదాహరణకి ఏదైనా ఒక మంచి పని చేశారనుకోండి, ఏంటి మనం మంచి పని చేసాం మనకు ఫలితం రావటం లేదంట అనుకుంటారు, అలా అనుకోకండి. ఆ ఫలితం ఆయన దగ్గర స్టోర్లో ఆయన సంచిలో పెట్టి కూర్చుంటాడు భగవంతుడు. మీరు చేసిన మంచి పని ఆయన బ్యాగ్లో పెట్టుకుంటాడు భగవంతుడు, ఆయన మనసులో పెట్టుకుంటాడు భగవంతుడు. ఆయన మనసులో పెట్టుకుని ఆ మంచి పనికి ఫలితం వెంటనే ఇవ్వడం, ఎప్పుడు ఇవ్వాలి, ఈ జన్మలోనే ఇవ్వాలి, లేకపోతే రాబోయే జన్మలో ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఆ ఇచ్చేది కూడా ఎలా ఇవ్వాలి, ఆయన నిర్ణయించుకుంటాడు. అది నువ్వు నిర్ణయించుకుని కర్మ ఫలితం అనేక విషయాలు ఆలోచించి నీ కర్మ ఫలితం ఇస్తాడు, కానీ ఏదో ఒక్కో కోణంలో ఆలోచించేవాడు. అయితే నువ్వు కర్మ అర్జున, నువ్వు కర్మ చేయటానికి పనికొస్తావు, ఫలాన్ని అపేక్షించకు, ఫలం నా చేతిలో ఉంది, నీ చేతిలో లేదు. నీ చేతిలో లేని దానికి నువ్వు ఎందుకు అపేక్షిస్తావు, నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యి, నా చేతిలో మరి పని ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి నేను నిర్ణయించుకుంటాను. అలాగే మీరు ఏదైనా చెడ్డ చేశారనుకోండి అనుకోండి, ఆ చెడ్డ తాలూకు ఫలితం ఎప్పుడు ఇవ్వాలి, ఆ కర్మ చెడ్డ కర్మ చేస్తే ఆ చెడ్డ కర్మ తాలూకు ఫలితం ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అది ఆయన నిర్ణయించుకుంటాడు. మీరు ఏదైనా పుణ్యం చేస్తే దాని తాలూకు ఫలితం కూడా ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఆయన నిర్ణయించుకుంటాడు. కానీ అది ఒక క్రమంగా చేస్తాడు, ఒక ఆర్డర్గా చేస్తాడు, ఒక నియమబద్ధంగా చేస్తాడు. అంతేకాని తింగర్తనంగా చేయడే వాడు చూసిపెడతాడు, అది క్రమంగా ఉంటుంది. మీరు ఒక మంచి పని చేసి మర్చిపోవచ్చు, కొంతమంది మంచి చేస్తారు మర్చిపోతారు. దేవుడు మర్చిపోడు, మీ మనసులో మర్చిపోండి, దేవుడికి మనస్సు ఉంది, ఆయన మర్చిపోడు. అవసరమైతే 100 జన్మల తర్వాత కూడా మీ ఫలితం మీకు ఇచ్చేస్తాడు, మీ మంచి ఆయన ఆయన పూర్ణకాముడు, అన్ని కోరికలు నెరవేరినవాడు, ఆయనకు భగవంతుడికి నెరవేరవలసినటువంటి కోరిక అంటే ఏమీ లేదు. మీ పుణ్యం ఆయనకు అక్కర్లేదు, మీ పుణ్యాన్ని మళ్ళీ ఫల రూపంలో మీకే ఇచ్చేస్తాడు, ఆయనకి ఏమీ అక్కర్లేదు. అన్ని కోరికలు నెరవేరిన వాడికి ఇంక మనస్సు బాహ్యముఖానికి ఎందుకు వస్తుంది. అర్జున సాధన ఏంటి ఏమిటో చెప్పమంటావా? సత్వగుణాన్ని పెంచుకో, రజోగుణాన్ని తగ్గించుకో, తమో గుణాన్ని తగ్గించుకో, అదే సాధన. ఈ సాధన నీకు పెరగాలంటే, సత్వగుణాన్ని పెంచుకోవాలంటే, అంటే గుణాలు నీకు లోపల ఉన్నప్పుడు నువ్వు ఏంత ఒగ్గపెట్టుకున్నా నీ మనస్సు బాహ్యముఖానికి రాకుండా ఆగదు. నువ్వు ఒగ్గపెట్టుకుంటే మటుకు ఆగుతుందా? లోపల గుణాలు ఉన్నాయనుకోండి, మన మనస్సు బయటికి వెళ్ళకూడదు, బయటికి వెళ్ళకూడదు అని ఒగ్గపెట్టుకుంటారనుకోండి, ఆగుతుంది అది? ఆగదు. నువ్వు సత్వగుణాన్ని పెంచుకో సైమల్టేనియస్గా. అప్పటిగా చూడండి, మనం ఒకసారి రోగం వస్తే మందులు వాడతాం, పచ్చిం కూడా చేస్తాం, మందు వాడికి ఊరుకోం, పచ్చిం కూడా చేస్తాం. దీన్ని రత్నత్రయం అంటారు, సత్వగుణాన్ని పెంచుకోవడానికి రత్నత్రయం అంటారు. రత్నత్రయం ఒకటి ఆహారం, ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, తినే తిండిలో జాగ్రత్తగా ఉండాలి. రెండు ఏకాంత వాసం, మూడు రత్నాలు. ఈ మూడు రత్నాలు మనం ఎప్పుడు జేబులో ఉండాలి. 3 రూపాయలు జేబులో లేకపోయినా ఈ మూడు రత్నాలు జేబులో ఉండాలి. దీన్ని రత్నత్రయం అంటారు. ఒకటి తిండికాడ బహు జాగ్రత్తగా ఉండాలి. మీ శరీరానికి పండై మీరు ముట్టుకోకూడదు, బంగారం అయినా సరే. ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క పదార్థం పడదు. ఉదాహరణకు కొంతమందికి పెసరపప్పు పడదు, ఆ పెసరపప్పు మానేయాలి. మీ శరీరం ఏదైతే రిజెక్ట్ చేస్తుందో అది వదిలేయాలి. 2 ఏకాంతవాసం, రోజు 1 గంట 2 గంటలు మీరు ఏకాంతంగా కూర్చోవాలి. కొంతమంది అన్నం తినేసి చెయ్యి ఆడకుండా ఎక్కడో చోటుకి వెళ్ళి బయటికి వెళ్ళి పడిపోతారు, ఏదో కొంపలోకి వెళ్ళిపోవటం, వాళ్ళు చేసుకుని పని చెడగొట్టడం. ప్రతి రోజు ఒక గంట 2 గంటలు ఏకాంతంగా కూర్చోవాలి. ఏకాంతంగా కూర్చున్నప్పుడు మన మనసులో ఏముందో తెలుస్తూ ఉంటుంది. నదికి గమ్యం సముద్రం. ఈ ఊహలకి, ఈ సాధనలకి, ఈ మాటలకి, ఈ రచనలకి, ఈ తలంపులకి గమ్యం హృదయం. నదిని ఎంత దూరం ప్రయాణం చేసినా చివరికి సముద్రం ఐక్యం అవుతాడు. అదేవిధంగా మీ మాట కానీ, మీకు తలంపు కానీ, మీ ఆలోచన కానీ ఎప్పటికైనా ఏనాటికైనా వెళ్ళి మన హృదయం ఐక్యం అవ్వాలి. నది సముద్రంలో ఐక్యం అయ్యే వరకు దానికి రూపబుద్ధి పోదు, నామబుద్ధి పోదు. సముద్రంలో ఐక్యం అయ్యాక రూపం లేదు, నామం లేదు. అలాగే మన హృదయంలో ఐక్యం అయినప్పుడే మనకు రూపబుద్ధి నశిస్తుంది, నామబుద్ధి నశిస్తుంది. సాధనకి నదికి గమ్యం సముద్రం, మన సాధనకి గమ్యం హృదయం. ఈ రత్నత్రయం ఏమిటంటే, ఒకటి తిండి, సాత్విక మితంగా ఉండాలి, ఇతవుగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి. ఈ మధ్య నాకెవరో చెప్పారు, విజయవాడలో ఎవరు, ఆవిడకి ఈ మధ్యన ఏదో అనారోగ్యంగా ఉంటుందంటే విజయవాడలో చెప్పారు. ఒకరు చెప్తే ఎవరో వైద్యుల దగ్గరికి వెళ్ళారట. వైద్యుల దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, వారు చేపలో మాంసం అవి తీసుకోరు, గుడ్లు అవి తీసుకోరు. వారు మీ అనారోగ్యానికి, మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మీరు ఏమి తినటం లేదు, మీ అనారోగ్యానికి మాంసం చేపలు మానే ఎక్కర్లేదు తినొచ్చు అని చెప్పారట ఆ డాక్టర్ గారు. అప్పుడు ఎవరు చెప్పారట, నా నియమం ఇది, నేను రక్తంతో కూడినటువంటి, మాంసంతో కూడినటువంటి పదార్థాన్ని తినను. ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను కానీ మాంసం చేపల గుడ్లు ముట్టుకోను. ఒకవేళ మాంసం తింటే మీకు రోగం తొందరగా తగ్గిపోతుంది, చేపలు తింటే తొందరగా తగ్గిపోతుందని మీరు చెప్తారనుకోండి, నాకు రోగం తగ్గవలసిన అవసరం లేదు. నాకు ఈ రోగం ఏం చేస్తుంది, శరీరాన్ని చంపేస్తుంది. కానీ ఇప్పుడు నేను రక్తంతో కూడినటువంటి, మాంసంతో కూడినటువంటి, జంతువుని బాధ పెట్టి తినేటువంటి ఆ మాంసాన్ని నేను ముట్టుకోను అని నేను చెప్పానన్న డాక్టర్ గారితో నాకు సాధకరాలు చెప్పింది మాట. రక్తంతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోను. అంటే కర్మసిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఏ జంతువులను అయితే మనం తింటున్నామో మళ్ళీ ఆ జంతువులకు మనం ఏదో రోజున ఆహారం అవుతుంది. ఏ జంతువులను అయితే మనం తింటున్నామో మళ్ళీ ఆ జంతువులు తినటానికి మనం ఆహారం అవుతాం. అది చట్టం. నియమంగా తీసుకోవాలి రత్నత్రయం. ఆహారం నియమంగా తీసుకోవాలి, ఎతోగా తీసుకోవాలి, బాగుందని ఎక్కువ తినకూడదు, సమానంగా తీసుకోవాలి. ఇంకా తింటే మనం ఎక్కువ తింటే ఏమవుతుందంటే రక్త ప్రసరణ, ఈ మెదడుకి వెళ్ళి రక్త ప్రసరణ తగ్గిపోతుంది. మనం ఎక్కువ తింటామనుకున్న అన్నం ఈ పొట్ట చుట్టూరు రక్తం తిరుగుతుంది, ఈ మెదడుకి వెళ్ళి రక్త ప్రవాహం తగ్గిపోతుంది. అక్కడి నుంచి మందమరపు వస్తుంది, మగత వస్తుంది, నిద్ర కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఏకాంత వాసం. ప్రతిరోజు మీ పనులు మీరు పూర్తయిన తర్వాత ఏకాంతంగా 1 గంట 2 గంటలు ఏకాంతంగా కూర్చోండి. ఏకాంతంగా కూర్చుకుని విషయ చింతన లోక చింతన కాదు చేయమంటంట. రత్నత్రయంలో లోక చింతన లేదు, విషయ చింతన లేదు, దేహ చింతన లేదు, శవానికి సంబంధించి బ్రహ్మ చింతన. బ్రహ్మమంటే ఒక్కడు ఇందాక గానం చేశారు చూడండి, ఎవరిది ఎవరి గానం, ఒక్కటే ఒక్కటంటే ఒక్కటే, అదే బ్రహ్మం, అదే పరబ్రహ్మం అని గానం చేశారు. బ్రహ్మమే వెంకటేశ్వరుడు, బ్రహ్మమే శ్రీనివాసుడు, బ్రహ్మమే ఒక్కటే ఒక్కటంటే ఒక్కటే, అదే బ్రహ్మం, అదే పరబ్రహ్మం అని ఇందాక గానం చేశారు చూడు. ఆ బ్రహ్మ చింతన చెయ్యాలి. ఇది రత్నత్రయం. భోజనం కాడ జాగ్రత్తగా ఉండాలి, 2 ఏకాంత వాసం చెయ్యాలి, ప్రతిరోజు 1 గంట 2 గంటలు ఏకాంతంగా ఉండాలి, 3 బ్రహ్మచింతన చెయ్యాలి. ఈ 3 మీ జేబులో ఉండాలి. ఈ 3 రత్నాలు మీ జేబులో ఉండాలి. 1 ఆహారం దగ్గర ఆహార శుద్ధి. ఆహారం దగ్గర శుద్ధిగా ఉండాలి. ఆహార శుద్ధి లేకుండా, బ్రహ్మచింతన లేకుండా అజ్ఞానం నశించదు. పవిత్రంగా ఉందో అంత పవిత్రం మనం అయితేనే కానీ తదాకారం పొందరు. ఈ కబుర్ల వల్ల కాకరకాయలవలో వచ్చేది కాదు. ఈ బ్రహ్మ విద్య కబుర్ల వల్ల కాకరకాయలవలో వచ్చేది కాదు. ఈ మనిషి పవిత్రుడు అవ్వటానికి రెండు మార్గాలు చెప్పారు ఉపనిషత్తుల్లో. ఒకటి విద్య, రెండు తపస్సు. విద్య లేకుండా, విద్య అంటే ఆత్మ విద్య, లౌకిక విద్యలు కాదు. లౌకిక విద్యలు మనం పట్టేంత నిజమో ఆ విద్యలు కూడా అంతే నిజం. ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, ఒకటి విద్య, రెండు తపస్సు. తపస్సు అంటే మనసుని ఎండింపు చేయటం. తపస్సు అంటే ఏంటి? మనసుని ఎండింపు చేయటం. మీకు ఏదైనా జీవితంలో ఏదైనా అగౌరవం వచ్చింది అనుకోండి, మాట లేదా అవమానం వచ్చింది అనుకోండి, అది సహించడం కూడా తపస్సు. పరిస్థితులు మీకు అనుకూలంగా లేవనుకోండి, ఉదాహరణకు అనుకోండి, అది సహించడం కూడా తపస్సే. ద్వైత భావం లేకుండా జీవించడం కూడా తపస్సే. తపస్సు అంటే మనస్సును తప్పింపజేయటం తపస్సు. ఈ విశ్వరూపంలో ఉన్నాడు అక్కడ భగవంతుడే. ఈ సృష్టి రూపంలో ఉన్నవాడు ఈ సృష్టి అనుకుంటాం మనం. ఈ సృష్టి రూపంలో ఉన్నవాడు కూడా భగవంతుడే. ఈ పంచభూతాల రూపంలో ఉన్నవాడు కూడా భగవంతుడే. ఈ జీవకోటి రూపంలో ఉన్నవాడు కూడా భగవంతుడే. కానీ ఇప్పుడు తెలియదు భగవంతు, ఇదంతా భగవంతుడైన సంగతి ఇప్పుడు మీకు తెలియదు. అజ్ఞానం నశించాక, వ్యక్తిభావం నశించాక, దేహబుద్ధి నశించాక అప్పుడు తెలుస్తుంది ఇదంతా ఒక్కటంటే ఒక్కటే. ఆ ఒక్కటంటే ఒక్కట అనుభవంలోకి వచ్చాక ఆ నగ్నత్వం, ఆ నేకెడ్నెస్, ఆ దిగంబరత్వం, శివుని దిగంబరం అంటాడు. ఆ దిగంబరత్వం, శివుని దిగంబరుడు అంటే ఆ దిగంబరత్వం, ఆ నేకెడ్నెస్ అంటే భేదబుద్ధి లేని స్థితి, వెరి బుద్ధి లేని స్థితి. అది మనకు అనుభవంలోకి వచ్చాక, మన హృదయంలో దాన్ని కౌగులించుకున్నాక అప్పుడు ఆత్మానందం. అంటే అన్ని మన హృదయంలో ఆ నగ్నత్వం వచ్చే వరకు, మన హృదయంలో వాసనాక్షయం అయ్యే వరకు, ఆ నగ్నత్వం వచ్చే వరకు, ఆ దిగంబరత్వం వచ్చే వరకు మనకు అజ్ఞానం నశించదు, వేరు బుద్ధి నశించదు, ఆ సెపరేట్నెస్ నశించదు. నువ్వు వేరు, మనకు ఆ దిగంబరత్వం వచ్చే వరకు, లోపల వన్నెస్ మనకు ఏకం అయ్యే వరకు ఆ వ్యక్తిభావం నశించదు. వ్యక్తిభావం నశిస్తేనే కానీ మనకు అమృత అనుభవం కలగదు, అమరత్వం కలగదు. మీరు ఎందుచేత మీ ఇంటికాడ మీ పనులు శ్రద్ధగా చేసుకోండి. మీ పని మీరు విడిచిపెట్టద్దు. పని పని భగవంతుడు ఏమి చెప్పాడంటే, నువ్వు అహంకారం లేకుండా పని చేయటం నేర్చుకో. అహంకారం లేకుండా, అహంభావన లేకుండా నువ్వు పని చేయటం నేర్చుకుంటే నీకు ఆ పని పూర్తవుతుంది, శాంతి కలుగుతుంది, అమృతానుభవం కలుగుతుంది. కర్మను విడిచిపెట్టినవాడు సన్యాసి కాదు, పనిని విడిచిపెట్టినవాడు సన్యాసి కాదు, కర్మ తాలూకు ఫలితాన్ని విడిచిపెట్టినవాడు సన్యాసి. కర్మను విడిచిపెట్టినవాడు సన్యాసి కాదు, ఈ సోమర పోచలందరూ సోమరతనానికి అలవాటు పడినవాడు సన్యాసులు కాదు, కర్మ ఫలత్యాగం చేసిన వాడు సన్యాసి. ఈశ్వరుణ్ణి ఈశ్వరుడికి అర్పించుకున్నవాడు సన్యాసి, ఈశ్వరుడికి శరణాగతి చేసిన వాడు సన్యాసి, ఈశ్వరుడి పాదాలను ఈశ్వరుడి పాదాల దగ్గర తన మనస్సును అంకితం చేసిన వాడు సన్యాసి. వాడు సన్యాసి అంటే కర్మ ఫలత్యాగి సన్యాసి. మీకు ఓసారి పుణ్య ప్రారంభం తరుగుకుంటూ వస్తుంది, మేము ఓసారి పాప ప్రారంభం రావచ్చు, ఒకసారి పుణ్య ప్రారంభం రావచ్చు. ఇవన్నీ స్వప్న సమానం. మీకున్న దారిద్ర్యం స్వప్న సమానం, మీకున్న ఐశ్వర్యం స్వప్న సమానం, మీకున్న గౌరవాలు స్వప్న సమానం, మీకున్న అగౌరవాలు స్వప్న సమానం. ఇవన్నీ ఒక్క పేర్లు. నీకు సుఖం లేనప్పుడు, నీకు శాంతి లేనప్పుడు, నీకు ఆనందం లేనప్పుడు భారతదేశ చరిత్రలో నువ్వు గొప్పవాడని రాస్తే నీకు వచ్చింది ఏమిటి? దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఒకటి లేని సొనలు. నీకు అన్నపూర్ణ ఉంది, అన్నపూర్ణకి ఇంట్లో సుఖం లేదు, హృదయంలో సుఖం లేదు అనుకోండి. మాట వరుసకి అన్నపూర్ణ చాలా గొప్ప స్థితికి వచ్చేసిందేమో అనుకుంటాం. అన్నపూర్ణకు సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. ఈ మాటల వల్ల అన్నపూర్ణకు ప్రయోజనం ఏంటి? ఎందుకు వచ్చినాయి ఈ బుడబొక్కల మాటలు? ఎవడ గురించో చరిత్రలో గొప్పగా రాస్తాడు వాడి జ్ఞానే. వాడికి ఏమైనా అమృతానుభవం కలిగిందే? చరిత్రలో ఉన్న పేర్లు ఎందుకు మనకి? ఈ రెండు నేత్రాలను ఎలా కాపాడుకుంటాము? వేదం చెప్తాంది ఈ రెండు నేత్రాలను ఎలా కాపాడుకుంటాము. ఒకటి విద్య, రెండు తపస్సు. ఈ రెండింటిని ఎలా కాపాడుకుంటే నేను వ్యక్తి భావంలోంచి బయటకు వస్తావు, నీకు అమృతానుభవం కలుగుతుంది, సుఖీ అవుతావు. ఆ సుఖ ప్రవాహంలో, సుఖ సముద్రంలో నీకు తెలుసుకోవడానికంటూ ఏం మిగలదు. అంతా నీవే, ఇంకా నీకు తెలుసుకోవటానికంటూ ఏం మిగలదు. నీ చేత తెలియబడేది తెలియబట్టమని నువ్వు తెలుసుకోవడానికి ఏం మిగలదు, తెలియబట్టాను కూడా ఏం మిగలదు. ఎవరో చాలా కష్టపడుతున్నారనుకోండి, మీరు ఎవరైనా అది స్వప్నమే. మీరు ఎవరైనా సుఖపడుతున్నారనుకోండి, అది స్వప్నమే. మీ దేహం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, మీ దుఃఖం అంతే నిజం. మీకున్నటువంటి ఆ ప్రెషర్, ఆ సుఖం కూడా అంతే నిజం. మీరు ఎవరైనా కష్టపడుతున్నారనుకోండి, అది కూడా స్వప్న సమానం. ఎవరైనా సుఖపడతా అంటే మేము చాలా సుఖంగా, మేము అదృష్టం ఉందండి, మేము చాలా సుఖపడిపోతున్నామంటే ఆ బాహ్య సుఖం కూడా స్వప్న సమానం, బాహ్య భోగం కూడా స్వప్న సమానమే, బాహ్య ఆకర్షణ కూడా స్వప్న సమానమే. నువ్వు ఏదైనా దుఃఖం భరిస్తంటే ఏదో ఆ దుఃఖ కారణం ఏదైనా అవ్వచ్చు. ఆ దుఃఖం ఏదైనా దుఃఖం భరిస్తంటే అదే స్వప్నమే. నేను ఒక రోజున మొన్న 4 రోజుల కింద మధ్యాహ్నం నిద్రపోతున్నాను. 4 రోజుల కిందట మధ్యాహ్నం నిద్రపోతున్నాను. 11:30 అవుతుంది. నేను అన్నం తింటున్నాను. ఆ నిద్రలో ఏదో అన్నం తింటున్నాను. అన్నం తింటుంటే పెద్ద దుమ్ము వచ్చేసి అన్నంలో పడిపోయింది. ఏదో దుమ్ము వచ్చింది మొత్తం మీద. నేను తినే అన్నంలో దుమ్ము పడిపోయింది. గాలి దుమ్ము కింద వచ్చేసి దుమ్ము పడిపోయింది. అయితే నాకు దుఃఖం వచ్చింది. ఆ స్వప్నంలో నాకు దుఃఖం వచ్చింది. అయ్యో ఏమిటి దుమ్ము పడిపోయింది, ఆహారం శుచిగా ఉంది, రుచిగా ఉంది, ఇష్టంగా తింటున్నాం, దుమ్ము పడిపోయింది, అది తినటానికి ఇంకా పనికిరాదు, అన్నం తినటానికి పనికిరాదు, భుజించడానికి పనికిరాదు అని నేను దుఃఖపడుతున్నాను. దుఃఖపడుతుంటే ఆ దుఃఖం ఎంత వేగంగా వచ్చిందంటే ఆ వేగం భరించలేక, ఆ స్వప్నంలో ఉన్న దుఃఖం వేగం భరించలేక మెలకు వచ్చేసింది నాకు. మెలకు వచ్చాక అన్నం అసత్యం, దుమ్ము పట్టడం అసత్యం, నేను ఏడవటం అసత్యం, మూడు అసలు ఏమీ లేదే. అన్నం లేదు, ఏడుపు లేదు, దుమ్ము లేదు, ఏమీ లేదు. నేను ప్రశాంతంగా ఉన్నాను. మన జీవితంలో జన్మల్లో అనేక జన్మల నుంచి మనం ఏడుస్తున్న ఏడుపు, మనం పడుతున్న కష్టాలు కూడా అటువంటివి. ఏమీ లేదు. ఏంటి ఏమీ లేని దానికి ఎంత దుఃఖం? అన్నం లేదు, దుమ్ము లేదు, తినటం లేదు, తినేవాడు లేడు, ఏమీ లేని దానికి ఎంత దుఃఖం వచ్చిందంటే అనుకున్నాను మెలకు రాగానే. అలాగే మనం ఇన్ని జన్మల నుంచి ఎంత ఇన్ని దుఃఖాలు పడుతున్నా ఆత్మజ్ఞానం కలగగానే, ఆత్మశాంతి అమృతానుభవం కొలగగానే, అయ్యో ఏమీ లేదు, ఏమీ లేని దానికి ఎంత అశాంతి తెచ్చుకున్నావు అని అనిపిస్తుంది మనకి. ఎప్పుడు అమృతానుభవం కలిగినప్పుడు ఒకసారి భగవాన్ దగ్గరికి ఒకరు వచ్చారు. ఆయన పేరు రామశాస్త్రి. నన్ను ఎలా జీవించమంటారని అడిగాడు. ఆయన అంటే అన్నాడు, నీ పేరే రామశాస్త్రి, రాముడు ఎలా జీవించి అలా జీవించు, రాముడిలో ఐక్యం అవుతామని చెప్పాడు. నీ పేరే రామశాస్త్రి, రాముడు నువ్వు శరీరంతో ఎలాగైతే నీ శరీరంతో నువ్వు ఎలా ఏకంగా ఉంటున్నావో, నువ్వు రాముడితో ఏకంగా ఉండు, రాముడిలో ఐక్యం అవుతావు, రాముడిలో ఐక్యం అవుతావు, పొందవలసింది ఏదో పొందుతావు. నీ పేరుని సార్థకం చేసుకో. అదే నీకు ఉపదేశం. నీ పేరునే నువ్వు సార్థకం చేసుకో, అదే నీకు ఉపదేశం రామశాస్త్రి. ఏమి లేదు, ఇప్పుడు శరీరంతో మనం ఏకంగా ఎలా ఉంటున్నాము, మన మనస్సుతోటి ఎలాగైతే ఏకంగా ఉంటున్నాము, అలాగే లోపల సద్వస్తుతోటి ఏకంగా ఉంటే వ్యక్తిభావన, వ్యక్తిభావం నశిస్తుంది, మిథ్యానే నశిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా గౌరవం వచ్చిందనుకోండి మీ అహంభావానికి, అది సత్యం కాదు. మీకు ఏదైనా అగౌరవం వచ్చిందనుకోండి అది కూడా సత్యం కాదు, అది కూడా మీ అహంభావానికి. అంటే దేహగతమైన నేనికి అంచేది దేహగతమైన నేను ఇందులో ఆ దేహగతం ఈ రెండు ఇవన్నీ మీకు ఇవన్నీ నిజమైన నేనికి కాదు, ఇవన్నీ మిథ్యానేనికి. ఈ గౌరవాలు, ఈ అగౌరవాలు, అదృష్టాలు, దురదృష్టాలు మన హృదయంలోని నిజానికి కాదు. ఇది ఇవన్నీ దొంగనేనికి, దేహంతో తాదాత్యం పొందే నేనికి, ఈ మిథ్యానేనికి, ఈ అసత్యమైన నేనికి. సత్యమైన నేను సహజంగా ఉంటుంది, కానీ అసత్యమైన నేను సహజంగా ఉండదు. అసత్యమైన నేనేమో అసహజంగా ఉంటుంది, సత్యమైన నేను సహజంగా ఉంటుంది. ఎవడైతే సత్యమైన నేను పొందాడో వాడికి సమాధి స్థితి వస్తుంది. సత్యమైన నేను పొందలేని వాడికి సమాధి స్థితి రాదు. సమాధి స్థితి సహజ స్థితి, అహంకార స్థితి అసహజ స్థితి. మన అసహజ స్థితిలో ఉన్నాం, సమాధి స్థితిని కావాలని కోరుకుంటున్నాం, సహజ స్థితిని కావాలని కోరుకుంటున్నాం. ఆ సమాధి స్థితి వచ్చే వరకు, ఆ సహజ స్థితి వచ్చే వరకు మనలో ఉన్న అణిగున్న వాసనలు, మనలో అణిగున్న బలహీనతలు మళ్ళీ మొడకొచ్చితే టైం వచ్చినప్పుడు అయ్యే పునర్జన్మలు. అంటే ఎవడు ధన్యజీవి అంటే శరీరం వచ్చింది మళ్ళీ తిరిగి రాకుండా, ఎవడైతే శరీరం రాకుండా ఎవడైతే చేసుకుంటాడో వాడు అది నిజమైన అదృష్టం అంటే. ఈ శవం పోయిన తర్వాత మళ్ళీ శవం మోయక్కర్ లేకుండా, పునర్జన్మ లేకుండా ఎవడైతే చేసుకుంటాడో, ఎవడైతే పునర్జన్మలోనే స్థితిని పొందుతాడో, ఎవడైతే ఆత్మాకారం పొందుతాడో, సూర్యుడికి చీకటి ఎలా ఉంటుందో తెలియదట్టండి. అలాగే చైతన్యానికి పుట్టుకి ఎలా ఉంటుందో, చాలు ఎలా ఉంటుందో తెలియదట్టండి. సూర్యుడికి చీకటి ఎలా ఉంటుందో తెలియదట్టిన లోపల బ్రహ్మకి దానికి పుట్టుకి ఎలా ఉంటుందో, చావు ఎలా ఉంటుందో తెలియదు. లోపల బ్రహ్మముకి శరీరం అక్కర్లేదు, జీవుడికి శరీరం కావాలి. ఆ జీవుల్లో గుణాలు ఉంటాయి, ఆ గుణాలు ఎక్స్ప్రెస్ చేయడానికి మ్యాటర్ కావాలి. అందుకే మ్యాటర్ కోసం తిరిగి శరీరం వస్తుంది. ఆ శరీరం ద్వారా ఆ గుణాలు వ్యక్తమవుతాయి. గుణాలు లేని వాడికి శరీరం రాదు, గుణాలు లేని వాడికి పునర్జన్మ రాదు. ఎంచేని వాడికి శరీరం ద్వారా వ్యక్తమవలసింది ఏమీ లేదు. అంచేది అర్జునానికి గుణాతీతి రావటానికి ప్రయత్నం చెయ్యి. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. ఆత్మన్యే ఆత్మన తుష్ట చిత ప్రజ్ఞస్య ఉచ్యతే భగవాన్ ఉవాచ. శంకరాచార్యులు వారు భగవద్గీత రాసేటప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడని తరచుగా అనరు. నారాయణుడు ఇలా అన్నాడు అంటారు. నారాయణుడు ఇలా అన్నాడు, కృష్ణ అనే మాట ఎక్కువ వాడరు. నారాయణుడు వాసుదేవుడు ఇలా అన్నాడు, ఉవాచ అంటే ఇలా అన్నాడు నారాయణుడు. ఎక్కువ నారాయణ శబ్దం వాడతారు శంకరాచార్య వారు భగవద్గీత వ్యాఖ్యానంలో, నారాయణ శబ్దమే వాడతారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్, కోరికలన్నీ మనసులో పుడతాయి, వాంఛలన్నీ మనసులో పుడతాయి. జహాతి కోరికలు, నీ మనసులో ఏ కోరికలు అయితే పుడుతున్నాయో, ఏ వాంఛలు అయితే పుడుతున్నాయో, ఏ సంకల్పాలు అయితే పుడుతున్నాయో, అందులోంచి విడుదల పొందిన వాడికి ఆత్మశాంతి, ఆత్మసుఖం. ఆ తిష్ట, ఆ నిష్ట, ఆత్మనిష్ట, ఆ బ్రహ్మనిష్ట, ఆ బ్రహ్మనిష్ట. ఆత్మలో సంతోషించేవాడికి, ఆత్మలో సంతృప్తి పడ్డవాడికి, ఆత్మానందం దొరికిన వాడికి, ఆత్మశాంతి చేతికి అందిన వాడికి, ఆత్మగంగ వాడికి ఎవరికైతే అందిందో, ఆత్మశాంతిలో ఎవరైతే స్థిరపడ్డాడో, ఆత్మజ్ఞానంలో ఎవడైతే స్థిరపడ్డాడో, తనలో తానే ఆనందాన్ని ఎవడైతే అనుభవిస్తున్నాడు వాడు మనస్సు బాహ్యముఖానికి వెళ్ళవలసిన పనేముంది అర్జున? నీకు కోరిక లేదనుకో, కోపం లేదనుకో, భయం లేదనుకో, నీకు బయటికి వెళ్ళాల్సిన పని ఏముంది? గీతలో ఒక మాట చెప్పాడు, స్వార్థ పరుడు తన స్వార్థాన్ని నెరవేర్చుకోవడానికి ఎలా పనిచేస్తాడు, స్వార్థపరుడు తన పనిని నెరవేర్చుకోవడానికి ఎలా పనిచేస్తాడు, స్వార్థపరుడు ఎంతైతే కష్టపడి పనిచేస్తాడో, అలాగే నువ్వు స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కోసం పనిచేసినా నీకు మోక్షం వస్తుంది అర్జున అన్నాడు. స్వార్థపరుడు తన స్వార్థాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఎంత కష్టపడి పనిచేస్తాడు, అలాగే సమాజం కోసం నువ్వు కనుక అంత కష్టపడి నువ్వు పని చేస్తుంటే నీకు కూడా మోక్ష సుఖం నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది అర్జున. అయితే అది కర్తృత్వం లేకుండా చెయ్యాలి. మనం అనుకుంటాం వాడు మీరు గురి భగవంతుడు మనసులోనే జరుగుతున్నాయి కానీ మన మనసులోనే ఏం జరగటం లేదు. భగవంతుడు మనసులో అనుకున్న జరుగుతుంది కానీ మన మనసులోనేది ఏమి జరగటం లేదు. ఏదైనా మనకు వచ్చే అదృష్టం ఉందనుకోండి, అనుకోండి మాట వరుసకి, అది భగవంతుడి మనస్సులో ఉందనుకోండి, అదే మనకు అది జ్ఞాపకమే లేదనుకోండి, ఆ తలంపే లేదనుకోండి, కానీ అదృష్టం వచ్చి నెత్తి మీద పడుతుంది. ఏం చేయదు, భగవంతుడి మనస్సులో ఉంది కాబట్టి. మన అదృష్టం కోసం ఎదురు చూస్తామనుకోండి, మనకు రాబోయే అదృష్టం భగవంతుడి మనస్సులో లేదనుకోండి, ఇంక ఎదురు చూపే మిగులుతుంది, కానీ వచ్చేది ఏం మిగలదు. ఇంకా చివరికి రక్తపోటు మిగులుతుంది, బీపీ మిగులుతుంది, బీపీ షుగర్ షుగర్ బీపీ రెండే. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామంటే ముందు సంచి కట్టేస్తారు చేతికి, షుగర్ బీపీ, బీపీ షుగర్ బీపీ షుగర్. ఈ షుగర్ బీపీ ఎందుకు వస్తాయంటే రోజు ఎదురు చూడటమే ఏదో కోసం, రోజు పని పాటు లేదు ఇంకా ఎదురు చూడటమే పని, ఏదో మంచి చేయటం, దీనికి ఫలితం ఎప్పుడు వస్తున్నారో ఎదురు చూడటం. ఈ ఎదురు చూడటం వల్ల ఈ ఎక్స్పెక్టేషన్ వల్ల షుగర్ కంప్లైంట్ తొందరగా వస్తుంది, బ్లడ్ ప్రెషర్ తొందరగా వస్తుంది. ఎక్స్పెక్టేషన్ లేని వాడికి డిసప్పాయింట్మెంట్ లేదు. భగవంతుడి మనస్సులో అది లేనప్పుడు మనం ఎన్నిసార్లు ఎదురు చూసినా, ఎన్ని రోజులు ఎదురు చూసినా, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా రానిది ఎదురు రాదు. మనం ఊహించకపోయినా, మనం అనుకోకపోయినా, మన సంకల్పం రాకపోయినా, భగవంతుడు సంకల్పించినప్పుడు మనకి ఎప్పుడో వస్తుంది, ఈ గంటలోనే రావచ్చు. మనం స్వతంత్రులం కాదు, భగవంతుడు ఒక్కడే స్వతంత్రుడు. ఆయన చేతిలో మనం పనిముట్లు మాత్రమే. అర్జునుడంతటి మహావీరుడు, అర్జునుడంతటి మహావీరుణ్ణి కృష్ణుడే నిమిత్తం మాత్రం భవ సవ్య సాక్షిని. ఉరికి నిన్ను బొమ్మలాగా ఎదురుకుండా పెట్టుకునే పని అంతా నేను చేస్తున్నాను. అర్జునుడు లాంటి మహావీరుణ్ణి నిన్ను ఉరికి బొమ్మలాగా ఎదురుకుండా పెట్టుకునే పని నేను చేస్తున్నాను. అర్జునుడు అంటే మనం ఎంత, మనకున్న శ్రమ ఎంత, మనకున్న శ్రమ ఎంత, మన అహంకారం ఏం సాధించగలదు, మన అజ్ఞానం ఏం సాధించగలదు, మన పొగరబోత్తనం ఏం సాధించగలదు, మన రాగద్వేషాలు ఏమి సాధించగలవు, మన ఇష్టాయిష్టాలు ఏమి సాధించగలవు, ఏమీ సాధించలేవు. అర్జునుడంతటి మహావీరుని ఏమన్నాడంటే, నిమిత్త మాత్రం బాబు సవ్య సాక్ష్యం, మురికి నిలబడు బొమ్మలే అక్కడ నిలబడు పని అంతా నేను చేసుకుపోతాన్నాడు. వాడే పరమాత్మ, వాడే నారాయణుడు. ఏ భోగం, ఏ ఆకర్షణ, లోకంలో ఉన్న ఏ ఆకర్షణ, ఏ ఆకర్షణ చేత ఇక్కడ రాముడు ఆకర్షణ, లోకంలో అనేక ఆకర్షణ ఉన్నాయి, దేని చేత ఆకర్షించబడలేదు కూడా రాముడు. అలాగని రాముడు కర్మశూన్యుడు కాదు, తన కర్తవ్యాన్ని నిండు మనస్తుడు చేసుకెళ్ళాడు. అదే రమణ మహర్షి గారు వారి తల్లి గారికి చెప్పినటువంటి మొదటి సందేహం, వచ్చేది ఏదో వస్తుంది, రానిది ఏదో రాదు, వచ్చేది రాక మానదు, వచ్చేది రాక మానదు, రానిది రానే రాదు. నువ్వు దానికోసం నువ్వు ఆశించిన రాదు, చివరికి రక్తపోటు మిగులుతుంది దానివల్ల. నువ్వు మంచితనం గురించి చింతిస్తూ ఉండు, భగవంతుడి గురించి చింతిస్తూ ఉండు. మంచిని చింతించు, భగవంతుని గురించి చింతించు, జ్ఞానం గురించి చింతించు, జ్ఞానాన్ని సముపార్జించడానికి ప్రయత్నం చేయి. ఆత్మజ్ఞానం అంటే అక్కడ ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని సముపార్జించడానికి ప్రయత్నం చేసుకో, భగవంతుని స్మరించుకో. ఏది నువ్వు ఇలా చేస్తుంటే భగవంతుని చింతించగా చింతించగా చింతించకుండా, అలా చింతించగా 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 మనం స్మరించేది మనస్సే, ధ్యానించేది కూడా మన మనస్సే. మన భగవంతుని స్మరించేది మన మనస్సే, భగవంతుని ధ్యానం చేసేది కూడా మన మనస్సే. భగవంతుని స్మరించి స్మరించి భగవంతుని ధ్యానం చేసి ధ్యానం చేసి ఆ మనస్సు అణిగిపోతుంది. మనస్సు ఎక్కడైతే అణిగిపోయిందో, మనస్సు ఎక్కడైతే నశించింది, అక్కడ ఉన్నటువంటి తేజస్సు, అక్కడ ఉన్నటువంటి ప్రకాశం, అక్కడ ఉన్నటువంటి చైతన్యం, అక్కడ ఉన్నటువంటి భగవంతుడు నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. రమణ మహర్షి గారి దగ్గరికి ఎవరైనా వచ్చి, రమణాచార్యుడి దగ్గరికి ఎవరైనా వచ్చి నాకు దేవుడి గురించి ఏదైనా నాలుగు మాటలు చెప్తారంటే, భగవాన్ అనేవారు దేవుడు నీకు పరాయివాడు, దేవుడు నీకు పరాయివాడు, ఆత్మ నీ హృదయంలో ఉంది, నువ్వు ఆత్మవు, నువ్వు ఆత్మవు, నీకు తెలుసున్న ఆత్మవే, నువ్వు తెలియపోయిన ఆత్మవే. ఏ వస్తువుకైతే చావు లేదో, ఏ వస్తువుకైతే పుట్టుకు లేదో, అది నీవయ్యి ఉన్నావు, అది నీవయ్యి ఉన్నావు, అది నీ హృదయంలో ఉంది. నీ హృదయానికి నీకు మరొక పేరు హృదయం, నీకు మరొక పేరు చైతన్యం. నీ పేరే సుఖము, నీ పేరే శాంతి, నీ పేరే ఆనందము. నీ హృదయంలో ఉన్నటువంటి వస్తువు గురించి అడగకుండా, నీ హృదయంలో చావులేని సత్పదార్థం గురించి అడగకుండా పరాయివాడే, పరాయివాడని దేవుడి గురించి అడుగుతావేంటన్నాడు. దేవుడు నీకు పరాయివాడు, ఈ దేహం కూడా నీకు పరాయిదే. నీ అదృష్టాలు దురదృష్టాలు నీకు పరాయి విషయాలే, నీ గౌరవాలు అగౌరవాలన్నీ పరాయి విషయాలే, నీ జన్మలు పునర్జన్మలన్నీ పరాయి వాళ్ళే, పరాయి గొడవలు అన్నీ నీ అహంకారానికి సంబంధించినవి, నీ మనసుకు సంబంధించినవి. కానీ నీ సొంతం కాదు, నీ సొంతం నీ ఆత్మ, నీ సొంతం నీ జ్ఞాన. నీ హృదయంలో సదా ఎప్పుడు ఉందో, శరీరం కనిపి శరీరం ఉన్నా లేకపోయినా, లోకం కనిపించినా కనిపించకపోయినా, నీ ఇంద్రియాలకు అందకపోయినా, నీ శరీరానికి అందకపోయినా, నీ జడ బుద్ధికి అందకపోయినా, ఏదిగా నువ్వు ఉన్నావు దాని గురించి అడగటం మానేసి, నీకు పరాయిగా ఉన్నా నీ దేహం గురించి, నీకు వేరుగా ఉన్న నీ దేహం గురించి, నీకు వేరుగా ఉన్న లోకం గురించి, నీకు వేరుగా ఉన్న దేవుడి గురించి, నీకు వేరుగా ఉన్న లోకాల గురించి అడుగుతాయంటే నీ గురించి నువ్వు అడగటం మానేసి అంటాడు వాడి రమణాచార్యుడు. నీ గురించి నువ్వు అడగవేంటి, నీ గురించి నువ్వు నీకు అన్ని నీకు అన్ని వేరుగా ఉన్న విషయాలు అడుగుతావేంటి. నీ గురించి నువ్వు ఎందుకు అడగవు, నువ్వు అన్ని పరావేశాలు అడుగుతావు ఎందుకు. నీ హృదయంలో ఉన్నది ఒకటే సత్యం, మిగతా అన్ని పరాయి విషయాలే. లోకం కూడా పరాయిదే, నీ జన్మ నీ దేహం కూడా, నీకు దేహం కూడా పరాయిదే. నీ దేహం కూడా పరాయిది కాబట్టి నిడిచిపెట్టి పోతుంది బయటికి. నీ దేహం నిన్ను ఏదో రోజు విడిచిపెట్టేస్తుంది. నీ దేహం నిన్ను నీకు ద్రోహం చేయకుండా ఉండదు. నీ దేహం నిన్ను విడిచిపెట్టేస్తుంది. అది కప్పెడితే మట్టి అవుతుంది, కాలిస్తే బూడిదవుతుంది, ఏదోటి అవుతుంది. నీకు పరాయిది అది. నీ పుణ్యాలు పాపాలు, గౌరవాలు అగౌరవాలు, ఈ గొప్పలు చెప్పలు, అనధికారాలు అధికారాలు, దారిద్ర్యాలు దారిద్ర్యాలు, ధనాలు, ఇవన్నీ నీకు పరాయియే, ఇవన్నీ స్వప్న సమానమే. నీకు పరాయి విషయాలు అడుగుతున్నావు, నీ గురించి నువ్వు ఏదిగా ఉన్నావు దాని గురించి ఎందుకు అడగవు. అది అడగాల నీకు బుద్ధి ఎందుకు కలగటం లేదు. ఈశ్వర అనుగ్రహం లేకుండా, గురు అనుగ్రహం లేకుండా నేను నువ్వు తెలుసుకోవాలి, బుద్ధి నీకు కలగదే. ఈశ్వరుని దయ లేకుండా, ఈశ్వరుడు స్వరూపాన్ని పొందుదామని అభిలాష కూడా ఉదయించదు. తర్వాత ఫెయిల్ అవుతాం, సక్సెస్ అవుతాం, వదిలేయండి. అసలు మనం కింద పడతామా లేదా గమ్యానికి చేరుకుంటా అదంతా వదిలేయండి. అసలు తలంపు ఈశ్వరుని యొక్క దయ లేకుండా, ఈశ్వరుని కటాక్షం లేకుండా, గురువు దయ లేకుండా, గురువు కటాక్షం లేకుండా అమృతానుభవం పొందుదామనే తలంపు కూడా రాదు నీకు. అన్ని పరావేశాలు అడుగుతా ఉంటే నీ గురించి అడగవేంటి. ఎక్కడో దేవుడు అంటావు, స్వర్గలోకం అంటావు, నరకలోకం అంటావు, చనిపోయిన తర్వాత ఏమవుతావు అంటావు, అదృష్టం అంటావు, దురదృష్టం అంటావు, ఇక గౌరవాలు అంటావు, అగౌరవాలు అంటావు, ఏదో అంటావు, ఏదో అంటావు, అది తెలుసుకోవాలంటావు, ఇది తెలుసుకోవాలంటావు, ఇవన్నీ తెలుసుకునే ఈ నేనే ఉండని అడగవేంటి నువ్వు? నేను అన్నీ తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి అంటాను కూడా ఒక నేను ఉంది కదా, ఆ నేను ఎవడని ఎంతకి అడగవు నువ్వు? అన్నీ ఎవరు తెలుసుకుంటున్నారు? ఈ నేనే తెలుసుకోవాలనుకుంటాను. అన్నీ తెలుసుకుని అన్నీ తెలుసుకుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేనెవరు? నీకెంతో సమీపంలో ఉన్నటువంటి నీ రక్తాన కంటే, నీ మాంసం కంటే, నీ ఎముకల కంటే అత్యంత సమీపంలో ఉన్న అటువంటి ఈ నేను గురించి నువ్వు తెలుసుకోవటం మానేసి ఎక్కడో ఉన్న వైకుంఠంలో ఉన్న దేవుడి గురించి అడుగుతావేంటోయ్యా? ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మీరు ఎవరో ప్రశ్న అడుగుతున్నారు లోకంలో, చాలామంది లోకం కోసం పని చేస్తున్నారు లోకంలో, కొంతమంది లోకానికి లోకం కోసం పని చేస్తున్నారు, కొంతమంది లోకంలో, అనేక మంది లోకంలో పని చేస్తున్నారు ప్రజల కోసం, కొంతమంది పని చేసి వాళ్ళు ఉన్నారు, పని చేస్తున్నారు, వాళ్ళు చాలా గొప్పవారు కూడా అవుతున్నారు. లోకం కోసం పని చేసి వాళ్ళు చాలా గొప్పవారు కూడా అవుతున్నారు, కానీ వాళ్ళు లోకంలో ఉన్న దుఃఖాన్ని ఇంతకు ఆర్పలేకపోతున్నారు. ఈ ప్రజలను ఉద్ధరిస్తున్నాం, ప్రజలను ఉద్ధరిస్తున్నాం, ప్రజలను బాగు చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు ప్రజల యొక్క అశాంతిని, ప్రజల యొక్క దుఃఖాన్ని ఎందుకు ఆర్పలేకపోతున్నారు? మేము ప్రజలను ఉద్ధరిస్తున్నామని చెప్పేవాళ్ళు ప్రజల్ని ఎందుకు ఉద్ధరించలేకపోతున్నారు? అంటే భగవాన్ అంటున్నారు ఈ జాగ్రత్తగా వినండి, వాళ్ళు ఎవడైతే ప్రజలను ఉద్ధరిస్తానని అంటున్నాడు వాడే అహంకారంతో ఉన్నప్పుడు వాడు నిన్నే ఉద్ధరిస్తాడు అయ్యా అన్నాడు. ఇప్పుడు ఈ నాయకులు మీకు ప్రజలకు సేవ చేస్తారు కొంతమంది, మీకు జాగ్రత్త అర్థం చేసుకోండి ఇక్కడ భగవాన్ చెప్పేది. కొంతమంది మీ నాయకులు మీరు కొంత సేవ చేయొచ్చు, మీకు వాళ్ళు చేసే సేవ నిజమైనా నిజం కాకపోయినా వాళ్ళు నాయకులు అవుతున్నారు. మీకు అర్థమవుతుందా? అసలు వాళ్ళు నాయకులు అవటానికి మీకు సేవ చేస్తున్నారు, వాళ్ళు నాయకులు అవటానికి సేవ చేస్తున్నారా, నిజంగా మీరు బాగుపడాలని సేవ చేస్తున్నారా? మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీలో కొంతమందికి మీకు మామూలుగా సేవ చేసేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు నాయకులు అవటానికి ఆ సేవ చేస్తున్నారా, నిజంగా మీరు బాగుపడాలని సేవ చేస్తున్నారా? నిజంగా మీరు బాగుపడాలని సేవ చేస్తే దుఃఖం మీకు నశిస్తుంది. మీరు వాళ్ళు మీకు సేవ చేయడంలో మీరు బాగుపడినా మీరు బాగుపడిపోయినా వాళ్ళు నాయకులు అవుతారు. వాళ్ళ పుస్తకాల్లో కూడా వాడు పేర్లు రాయొచ్చు, అన్ని ఉత్త పేర్లు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్ ఒకటి, ఎవరో మీకు ఇల్లు కట్టించవచ్చు, మీకు ఎవరైనా ఇల్లు కట్టించవచ్చు, అవి మీకు ఇల్లు కట్టించి ఇచ్చేవాడు ఎంతవరకు మీ క్షేమాన్ని కోరుతున్నాడు? ఎంతవరకు మీ క్షేమాన్ని కోరుతున్నాడు? మీ బాధాడు హృదయంలో కోరుతున్నాడా? ఏదో ఆశించి మీకు ఇల్లు కట్టిస్తున్నాడా? ఏదో ఆశించి మీకు ఇల్లు కట్టించిన వాడు మీ దుఃఖాన్ని నశింపు చేస్తాడా? వండర్ఫుల్ టీచింగ్ ఇది, జాగ్రత్తగా సబ్జెక్ట్. ఏదో మీ దగ్గర ఆశించి, లేకపోతే ఓట్లు ఆశించో, మరొకటి ఆశించో, గౌరవం ఆశించో, వాళ్ళ అహంకారాన్ని ఉబ్బించుకోవడానికి, అజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఏదో చేయొచ్చు వాడు. ఏదో బాహ్యంగా మీకు అది మంచి పని కింద కనిపిస్తుంది, వాడు నిజంగా కూడా నాయకుడు అవుతాడు. ఇలా బాహ్యంగా ఏదో ఆశించి పని చేయటం వల్ల వాడు నాయకుడు అవ్వచ్చు. వాడు మీ దుఃఖాన్ని ఎలా అర్పుతాడు, మీ అశాంతిని ఎలా అర్పుతాడు, మీ చైతన్య స్థాయిని ఎలా పెంచుతాడు? సాధ్యం కానీ కాదు. తను పెట్టుకుని ప్రజాసేవ చేయొచ్చు. అది ఓట్ల కోసము, గౌరవాల కోసము, మరొకటి కోసము, మరొకటి కోసము లోపల స్వార్థం పెట్టుకుని ఆ స్వార్థం వాడికి నెరవేరచ్చు. వాడి మీ దుఃఖాన్ని ఎలా ఆడుతాడు? స్వార్థాన్ని కేంద్రంగా పెట్టుకుని జీవించేవాడు, మంచి పనులు చేసినవాడు మీ దుఃఖాన్ని ఆర్పగలడా? మీ అజ్ఞానాన్ని ఆర్పగలడా? మీ అశాంతిని తొలగించగలడా? మీకు ఇల్లు కట్టించవచ్చు, అది మిమ్మల్ని సినిమాలు తీసుకెళ్ళొచ్చు, లేదా ఇంకా బాహ్యంగా మీకు కొన్ని ఉపకారాలు చేయొచ్చు, మీకు బట్టలు పంచిపెట్టచ్చు, లేకపోతే అన్నసత్రం పెట్టచ్చు, సామూహికంగా ఏదో కొన్ని మరుగుదొడ్లు ఇవ్వచ్చు. కానీ రైతే, వాడా నీ అజ్ఞానాన్ని ఆర్పేది, నీ అశాంతిని ఆర్పేది? వాళ్ళు నీకు ఒకవేళ మంచి చేసినట్టు బాహ్యాన్ని కనిపడినా వాళ్ళ కేంద్రం స్వార్థం, వాళ్ళ కేంద్రం స్వార్థం, వాళ్ళ జీవితం అంతా స్వార్థం చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. వాడి వల్ల నీకు అశాంతి ఎలా నశిస్తుంది? అజ్ఞాంతి, దేర్ ఆల్ సెల్ఫ్ సెంటర్డ్. ఇవన్నీ సాపేక్షక సత్యాలు. ఇవన్నీ ఏమిటి? వ్యవహారిక సత్యాలు, సాపేక్షక సత్యాలు. ఇవన్నీ సాపేక్షక సత్యాలకి, వ్యవహారిక సత్యాలకి, లోక సత్యాలకి అతీతమైనది ఏది? ఆ నగ్న సత్యం, ఆ పరమ సత్యం. ఏది? ఆత్మజ్ఞానం, ఆ పరమజ్ఞానం, ఆ విజ్ఞానం. అవి అన్నిటికి ఈ సాపేక్షక జ్ఞానం కంటే, లోక జ్ఞానం కంటే ఆత్మజ్ఞానము, ఆత్మవిద్య ఇవన్నిటికి అతీతమైనది, ఉదత్తమైనది, ఉత్కృష్టమైనది. దానితో సమానమైంది లేదు. దాన్ని ఎవడైతే అమృతానుభవం ఎవడైతే పొందాడు, ఆ లోపల హృదయంలో ఉంటుండే సద్వస్తుని ఎవడైతే పొందాడు, సద్వస్తుతో ఎవడైతే ఏకంగా ఉన్నాడో వాడి నీ అజ్ఞానం హరింపజేయగలడు, నీ అశాంతిని పోగొట్టుకోగలడు. లోపల స్వార్థాన్ని పెట్టుకుని బాహ్యంగా మంచి కర్మలు చేసినంత మాత్రం చేత వాడా నీ అశాంతి, నేను అశాంతి నుంచి విడుదల చేసేవాడే. ఎక్కడో పరాయి వాళ్ళ దాకా వెళ్ళొద్దు. మీ ఇంట్లోనే మీరు కష్టపడి పని చేస్తున్నారనుకోండి, మీ అత్తగారో లేకపోతే మీ మామగారో మిమ్మల్ని గుర్తించలేదు అనుకోండి, ఏమంటే బోల్డ్ అని చాకరీ చేస్తున్నామని ఇంట్లో ఎవరో మమ్మల్ని గుర్తించలేదు అంటారు. ఎక్కడో పరాయి వాళ్ళ దాకా వెళ్ళక్కర్లేదు. మీ ఇంట్లోనే మీరు కష్టపడి పని చేస్తున్నారనుకోండి, ఎవరు గుర్తించలేదు అనుకోండి, బండి చాకరీ చేస్తున్నామని ఇంట్లో ఎవడో సంతోషించేవాడు ఎవడో కనపడలేదని. ఆ సంతోషాన్ని ఎవడు ఆశిస్తున్నాడు? నీ లోపల మనస్సు ఆశిస్తుంది, నీ లోపల వ్యక్తి భావన ఆశిస్తుంది, నీ లోపల అహంభావన ఆశిస్తుంది. అహంభావన ఆశిస్తుంది, అది పెరుగుతాడు సంతోషిస్తే నీ అహంభావన పెరుగుతుంది. నీకు చిక్కు ముడి నీకు అర్థం కావటం లేదు. నిద్రలో ఉన్నట్టు నువ్వు పగల ఉండగలిగితేనే నీకు అహంభావం మూలంతో సహా నశించేది. నిద్రలో నువ్వు ఎలా ఉన్నావో, జాగ్రత్త అవస్థలో కూడా నువ్వు అలా ఉండగలిగితే అహంభావం నశిస్తుంది. కానీ దానికి ఇంకో మార్గం లేదు. ఇంకో మార్గం ఒకవేళ నువ్వు వెతికినా అహంభావం అనగటం వేరు, నశించటం వేరు. అహంభావన అనగటం వేరు, నశించడం వేరు. మనస్సు అనగటం వేరు, నశించడం వేరు. అణిగిన మనస్సు ఎప్పటికైనా ప్రమాదమే. నశించిన మనస్సు మళ్ళీ విజృంభించదు, అణిగిన మనస్సు మళ్ళీ విజృంభిస్తుంది, మళ్ళీ నీకు అశాంతి తీసుకొస్తుంది. నువ్వు ఎత్తుకు ఎత్తు అనుభవించాలి. ఎక్కడో పరాయి వాళ్ళ దగ్గర అక్కర్లేదండి. ఇప్పుడు ఏం అక్కర్లేదు మీరు ఎలా? మా ఎక్కడ ఉంటుందంటే, కృష్ణుడు అన్నాడు గీతలో, నా మాయను ఎవరు జయించలేరు అన్నాడు. నేను చాలామంది మంచివాళ్ళని చూశాను, నిజంగా మంచివాళ్ళే. వాళ్ళు 10 ఏళ్ళు ఏదో ప్రజాసేవ చేస్తారు, నిజంగా చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుందండి? ఇంత సేవ చేస్తున్నాం, ఊరికే సేవ ఇలా చేసి వదిలేస్తే ఎలాగే ఏదైనా పదవిలోకి వస్తే బాగుండు అనుకుంటారు. ఇదే బాధ. 10 ఏళ్ళని సేవ చేస్తున్నాం, 20 సంవత్సరాలని సేవ చేస్తున్నాం మనం, మరి సేవకి ఏదో ఫలితం ఉండాలి కదా. మనం ఏదైనా పదవ 20 సంవత్సరాలను సేవ చేసి ఏదో పదవ లేకుండా ఉంటే ఎలాగా? ఏదైనా పదవి వస్తే 10 మంది కూడా ఉంటారు, చేతిలో కర్ర ఉన్నట్టు ఉంటుంది అని వాడికి మా ఎలా అనిపింపజేస్తుంది? ఇవన్నింటిని అతిక్రమించడం కష్టం. గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వర అనుగ్రహం లేకుండా ఈ మాయలోంచి ఆవిడ బయటకు రాలేదు. మీరు నిజంగా ఏ కోరిక లేకుండా ప్రజలకు సేవ చేయడం మొదలెట్టారనుకోండి, అలా 10 ఏళ్ళు చేశారనుకోండి, ఎందుకు చేస్తున్నట్టు సేవ? మనం ఏదైనా అధికారం సంపాదించుకుంటే మంచిది, మనం చెప్తే 10 మంది ఇనేవాళ్ళు ఉన్నారు, ఏదో పవర్లోకి వెళితే మంచిదని. ఆ మా ఏం చేస్తుందంటే, ఇది ఈయన చేసి దొంగనైన, లోపల ఉన్న దొంగనైనా కదా మళ్ళీ కొత్త సంకల్పాలు తీసుకొస్తుంది మీకు. ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీకెవరైనా ఉపకారాలు చేయొచ్చు, కానీ మీ అభివృద్ధి వాళ్ళు ఎంతవరకు కోరుకుంటున్నారు, మీ క్షేమం వాళ్ళు ఎంతవరకు కోరుకుంటున్నారు, అర్జున, ఎవడు మనస్సు అంతర్ముఖం అవుతుందంటే, అర్జున ఎవడు మనస్సు అంతర్ముఖం అవుతుందో చెప్పమంటావా? వాడి యోగం యోగక్షేమాలు, వాడి వాడు ఏదో పొందాలి ఏదో పొందాలి అనుకోకుండా, ఆ పొందింది ఏదో కాపాడుకోవాలో కాపాడు. ఎవరికైనా ఏదైనా పదవి వచ్చింది అనుకోండి, ఇంకా పదవి 100 ఏళ్ళ వరకు మన కుర్చీలో కదలకూడదనే భావన వచ్చేస్తుంది. యోగం క్షేమం, యోగం క్షేమం. ఈ గీతలో చెప్పాడు, యోగం అంటే లేని దాన్ని సంపాదించటం, యోగం అంటే అదే వచ్చిన తర్వాత దాన్ని విడిచిపెట్టకుండా ఉండటం. ఎవడైనా ఒక మంత్రి అయ్యాడు అనుకోండి, 100 ఏళ్ళు కూడా కుర్చీలో ఉండిపోవాలని వాడు ఉద్దేశం. కనీసం ఈ శరీరం ఏదో రోజున చనిపోతుందని కూడా వాడికి గ్యాస్ రావటం లేదు. ఇది బాగా అర్థం చేసుకోండి. యోగం క్షేమం. యోగం, యోగం అంటే మన మనకు బాహ్యం ఉన్నదాన్ని దాన్ని ఏదో పొందాలని, మనకు బాహ్యంగా ఉన్నదాన్ని ఏదో పొందాలని. మీకు అర్థం వచ్చింది? యోగం వచ్చిన దాన్ని కాపాడుకోవాలని, వచ్చిన దాన్ని కాపాడుకోవాలని. అది అధికారం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, మరొకటి ఈ యోగక్షేమాల గురించి నిరంతరము వాడు యోగక్షేమాల గురించి వాడు ఎవడైతే ఆలోచించుకుంటున్నాడు వాడి మనసు అంతర్ముఖం అవ్వదు కోటి జన్మల తర్వాత కూడా. ఎవడైతే వాడి యోగక్షేమాల గురించి వాడు ఆలోచించుకుంటున్నాడు, ఏదో పొందాలి ఏదో పొందాలి. సరే వచ్చేసింది, మీరు అనుకున్నది వచ్చేసింది, దీన్ని కాపాడుకోవాలి దీన్ని కాపాడుకోవాలి. అది ఉండగా మీ శరీరం పోతుందని కూడా మనకు గుర్తుండదు, అది కాపాడుకోవాలి. పని కాపాడుకుంటాం, కాపాడకుండా శరీరం పోతుంది కదా అది. అది ఉండగా మన శరీరం అనే పోతుంది, మన శరీరం ఉండగా అదేనే పోతుంది, అది కాపాడు. తన యోగక్షేమాల గురించి నిరంతరం ఎవడైతే ఆలోచించుకుంటున్నాడో వాడి మనస్సు అంతర్ముఖం అయ్యే ప్రశ్న లేదు. వాడు ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా, వాడు అహంభావంతో ఏదైనా కొన్ని మంచి పనులు చేసినా ఖ్యాతి కోసం వాడి మనస్సు మటుకు అంతర్ముఖం అవ్వదు, అయ్యే సమస్య లేదు. అర్జున, కోటి జన్మలు ఎత్తిన తర్వాత కూడా, కోటి జన్మలు నువ్వు ఎత్తిన తర్వాత కూడా నీ అజ్ఞానంలోంచి నువ్వు బయటికి రావాలి. నీ అజ్ఞానంలోంచి నువ్వు బయటికి రాకపోతే నీకు నిర్వాణ సుఖం లేదు, మోక్ష సుఖం లేదు, ఆత్మసుఖం లేదు. కోటి జన్మలు ఎత్తిన తర్వాత కూడా నువ్వు బయటికి రావాలి. కోటి జన్మలు ఎత్తిన తర్వాత కూడా బయటికి రావాలి కదా. అటువంటిప్పుడు ఈ జన్మలో నువ్వు ఎందుకు ప్రయత్నం చేసుకోకూడదు అజ్ఞానంలోంచి బయటికి రావటానికి? బాగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్ ఇది. అర్జున, కోటి జన్మలను వెచ్చిన తర్వాత కూడా, కోటిసార్లు పుట్టి కోటిసార్లు చనిపోయిన తర్వాత కూడా నువ్వు అజ్ఞానంలోంచి బయటికి రాకుండా ఆ నిర్వాణ సుఖం మోక్ష సుఖం నువ్వు పొందలేవు, పొందే అవకాశం లేదు. ఇది చట్టం. నువ్వు నాకు బావగారు అయినా, నువ్వు నాకు ఇష్టడవైనా, ఇది చట్టం. చట్టం అంటే చట్టమే. రాగం ఒక వాసన, ద్వేషం ఒక వాసన, ఇష్టం ఒక వాసన, అయిష్టం ఒక వాసన. చైతన్యుడు ఇష్టం లేదు, చైతన్యుడు అయిష్టం లేదు, చైతన్యుడు ద్వేషం లేదు, చైతన్యుడు ప్రియం లేదు, చైతన్యుడు అప్రియం లేదు, ఇవన్నీ వాసన లేదు. ఈ వాసనాక్షయం అవ్వకుండా వేరుతో సహా, వాసనాక్షయం అవ్వకుండా ఎక్కడున్నా వస్తువు, ఎక్కడున్నా ఈశ్వరుడు నీకు స్వరూపంగా వ్యక్తం కాదు. ఒకవేళ వాసనాక్షయం అవ్వకుండా నీకు ఒకవేళ ఏదైనా ఆత్మజ్ఞానం ఆకాశం మెరిసినట్టు ఎప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలిగినా అది నిలబడదు, నిలబడదు అది. కోటి జన్మలెత్తినా నువ్వు అజ్ఞానంలోంచి బయటికి రావటం ఇంకో అవకాశం లేదు. నీ అజ్ఞానంలోంచి అహంభావన వస్తుంది, అజ్ఞానంలోంచే వ్యక్తి భావన వస్తుంది, అజ్ఞానంలోంచే అంతఃకరణ వస్తుంది, అజ్ఞానంలోంచి అహంకరణం కూడా వస్తుంది, అజ్ఞానంలోంచి అహంకరణ వస్తుంది. అయితే అందులోంచి నువ్వు బయటికి రాకుండా కోటి జన్మలు ఎత్తిన తర్వాత కూడా నీకు మోక్షం రాదు. అటువంటిప్పుడు కోటి జన్మల ద్వారా ఆ వేగం ఇప్పుడే ఎందుకు నువ్వు ప్రయత్నం చేసుకోకూడదు? ఇప్పుడే ఎక్కడే అజ్ఞానంలోంచి, క్షోభలోంచి, ఆ శాంతిలోంచి ఎందుకు బయటికి రావటం నువ్వు ప్రయత్నం చేయకూడదు అర్జున? కొంతమంది సాధన చేయడానికి రేపు రేపు ఆ రేపు ఇంకా రాదు అసలు. అలాగే వచ్చే జన్మలో చేసుకోవచ్చు, వచ్చే జన్మలో చేసుకో, ఏ జన్మ కా జన్మే వచ్చే జన్మ, రేపుకి రూపు లేదు. అసలు ఏ రోజు పని ఆ రోజు, ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటా అంటే మనకి చేయటానికి పని కనపడదు అసలు. ఏ రోజు పని ఆ రోజు మనం చేసుకుంటా అంటే అది పని చేయటానికి మనకి పని మిగ ఏంటి పని అప్పుడే అయిపోయిందంటే అనుకుంటాం. ఇంకా పని చేసుకుని చేతులను పని చేసుకోవడం మానేసి రేపు 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 అంటే ఇంకా పని ముగియదు. అసలు సాధన కూడా అంతే, ఏ రోజు చేసుకునేది ఆ రోజున చెయ్యాలి. ఓ పక్కన వాసనాక్షయం వాసనాక్షయం కోసం ప్రయత్నం చేయాలి, ఇంకో పక్కన ఆత్మవిద్యను సముపార్జించాలి. ఈశ్వరుతోడు అనుసంధానం పెట్టుకోవాలి, అరుణాచలేశ్వరుడితో అనుసంధానం పెట్టుకోవాలి, మనసుతో అనుబంధం ఉండాలి. మన ప్రయత్నాలు మనం చేస్తున్నప్పటికీ, మన శ్రమ ఏదో మనం చేస్తున్నప్పటికీ, మన సాధన ఏదో మనం చేస్తున్నప్పటికీ, ఈశ్వరుని దయ లేకుండా ఈశ్వరుని కటాక్షం లేకుండా మన వస్తువు ఈశ్వరుని స్వరూపాన్ని పొందలేము. అంటే నువ్వు లోపల చూడటం నేర్చుకో, నీ లోపల ఏం జరుగుతుందో నేర్చుకో. నువ్వు నీకు లోపల చూడటం జరిగి నేర్చుకో. భగవాన్ అన్నారు లోకంలో చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు ఓ ప్లేటర్ గారు భగవాన్ దగ్గరికి వచ్చి అన్నారు, లోకంలో చాలా సమస్యలు ఉన్నాయండి, లోకంలో చాలా గొడవలు ఉన్నాయి, లోకంలో చాలా అశాంతి ఉందని చెప్పారు. అసలు ఇంకోటి, లోకంలో మనుషులు ఎప్పుడు సమానంగా లేరు, కమ్యూనిస్ట్ కంట్రీస్లో కూడా సమానంగా లేరు మనుషులు. చైనాలో కూడా మనుషులందరూ సమానంగా లేరు. మీరు చెప్పండి, సమానంగా ఎప్పుడు మనుషులు? అసలు మన వేళ్ళే సమానంగా లేవు, మన చేతుల్లోనే వేళ్ళే సమానంగా లేవు. అది కమ్యూనిజం అనండి, సోషలిజం అనండి, మనుషులు ఎప్పుడు సమానంగా ఉండరు, ఉండటానికి అవకాశం లేదు. అది ప్రకృతి. కమ్యూనిస్ట్ కంట్రీస్లో కూడా అందరూ సమానంగా లేరు. ఈ మధ్య చైనాలో ఒక వ్యాపారస్తుడు ఇంకో వ్యాపారస్తుని చంపేశాడు, ఇద్దరు వాటాదారులు. ఈ వ్యాపారస్తుడు ఆ వ్యాపారస్తుని చంపే అంటే పోటీ, సంపాదనలో పోటీలు, అదే డబ్బు పిచ్చ. ఈ వ్యాపారస్తుడు ఆ వ్యాపారస్తుని చంపేస్తే ఆ వ్యాపారస్తుని వీడు చంపేశాడని రుజువు అయ్యాక ఈ మధ్యన కోర్టు ఏం చేసిందంటే విషపు ఇంజక్షన్ పెట్టి ఈ చంపేసిన వ్యాపారస్తుని చంపేశారు. జరిగి 4 రోజులు అయింది. ఇది మనుషులందరూ ఎప్పుడు సమానంగా ఉంటారనుకోకండి. ఉదాహరణకు అనుకుందాం, ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, వాడికి 10 మంది పిల్లలు అనుకోండి, ఆ 10 మంది పిల్లలకు వాడు ఆస్తి సమానంగా పంచిపెట్టాడు అనుకోండి, వాళ్ళు సమానంగా ఉండరు. ఒకడు బాగుపడతాడు, ఒకడు పాడైపోతాడు. దీనికి తండ్రి కర్త కాదు. 10 మంది ఒక రకంగా ఎప్పుడు ఉండరు. అది సమాజం అబద్ధం. ఇది ప్రపంచం అంటేనే అబద్ధం. అబద్ధం ఎప్పుడు సమానంగా ఉంటుంది? సత్యం సమానంగా ఉంటుంది, కానీ అసత్యం ఎప్పుడు సమానంగా ఉండదు. అంటే ఇప్పుడు కాదు, పూర్వపు యుగాల్లో కానీ ఇప్పుడు యుగంలో కానీ రాబోయే యుగాల్లో కానీ మనుషులందరూ సమానంగా ఎవరు చేయలేరు. మీరు బాగా అర్థం చేసుకోండి. కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఆర్థిక స్వాతంత్రం ఆర్థికంగా అందరూ సమానంగా ఉండాలి, ఆర్థికంగా అందరూ సమానంగా ఉండాలని రాజకీయ స్వాతంత్రం తగ్గించేస్తారు. అక్కడ నీకు అర్థమవుతుంది, ఇక్కడ రాజకీయ స్వాతంత్రం ఉంది, అందరికీ ఓట్లు అడిగే హక్కు ఉంది, అందరూ సమానంగా ఉండొచ్చు, ఈ పొలిటికల్ ఫ్రీడమ్ ఉందని ప్రజాస్వామ్య దేశాల్లో ఏం చేస్తారంటే ఓటేసి హక్కు ఇచ్చి ఆర్థిక అసమానతను పెంచేస్తారు. ఇక్కడ ఒకడికేమో తిండి ఉండదు, ఒకడికేమో 1000 కోట్లు ఉంటుంది. నీకు అర్థమవుతుందా? ప్రజాస్వామ్యం పేరులో ఒకడికేమో తిండి ఉండదు, ఒకడికి 10,000 కోట్లు ఉంటుంది. నీకు అర్థమవుతుంది? కమ్యూనిస్ట్ దేశాల్లో ఆర్థికంగా ఆర్థిక వ్యత్యాసాలు పెద్ద ఎక్కువ తేడా ఉండకపోవచ్చు, అక్కడ రాజకీయ స్వాతంత్రం ఉండదు. ఇక్కడ రాజకీయ స్వాతంత్రం ఉంటే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. అక్కడ ఒక ఆర్థికంగా అసమానత్వాలు కొంచెం హెచ్చు తగ్గులు కొంచెం తేడాగా ఉన్నా, కొంచెం బ్యాలెన్స్ మరీ ఎక్కువ మరీ తక్కువ ఉన్న వాళ్ళు లేకపోయినా, ఎక్కువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నా, అక్కడ రాజకీయ స్వాతంత్రం తక్కువ ఉంటుంది. మీరు ఏ సిస్టంలో కూడా మనకు ఆత్మజ్ఞానం కలిగే వరకు, ఆత్మశాంతి కలిగే వరకు ఉన్నది ఉన్నట్టు. ఆ లోకం అంటే కుక్కతోక లాంటిది, లోకం అంటేనే కుక్కతోక లాంటిది. ఈ కుక్కతోక వంకర ఎవడ తీయలేడు. ఇది జాగ్రత్తగా వినండి, నేను చెప్పేది. ఇదే రమణ మహర్షి గారిని ఒకడు అడిగారు, లోకంలో ఎన్నో బాధలు ఉన్నాయి, లోకంలో ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, లోకంలో ఎన్ని హెచ్చుతగ్గులు లోకంలో చాలా ఉన్నాయి, ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు, ఒకడు పండితుడు, ఇంకొకడు పామరుడు. లోకంలో హెచ్చుతగ్గులు చాలా ఉన్నాయి, లోకంలో అశాంతి చాలా ఉందని ఎవరో మాట్లాడితే భగవాన్ అన్నారు. ఇదంతా ఎవరు చూస్తున్నారని అడిగాడు. ఈ లోకంలో గొడవలన్నీ ఎవరు చూస్తున్నారని అడిగాడు. ఎవరు చూస్తున్నారంటే నేనే చూస్తున్నా అన్నాడు. నువ్వుంటే ఈ లోకంలో బాధలు, ఈ లోకంలో ఉన్న కష్టాలు, ఈ లోకంలో ఉన్న మరణాలు, ఈ లోకంలో ఉన్న పుట్టుకలు, ఈ లోకంలో లాభ నష్టాలు, నువ్వుంటే ఇవన్నీ కనిపిస్తున్నాయా, నువ్వు లేకుండా ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నాడు. నేను ఉంటేనే ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నాడు. ఆ నువ్వు ఇవన్నిటిని చూచే ఆ నేను కూడా తెలుసుకోవయ్యా, అప్పుడు నీకు తెలుస్తుంది సృష్టి రహస్యం, అప్పుడు దాకా నీకు తెలియదని చెప్పాడు. లోకంలో ఎన్నో గొడవలు చూస్తుంది ఈ నేను, ఆ నేనుక నేనెవరో తెలియదు. ఈ గొడవలు ఈ లోకంలో ఉన్న అశాంతి చూస్తున్నాయి, ఈ నేనెవరో తెలుసుకో. ఆ నేనెవరో తెలుసుకున్నాక నువ్వు అప్పుడు అశాంతి నీకు కనిపిస్తుంది అమ్మ చెప్పవచ్చు. తర్వాత ఇంకోటి మనం ఒకటి మర్చిపోయాం, ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. జీవితంలో మీరు కేవలం అన్నం తినటానికి, బట్టలు కట్టుకోవడానికి మనం ఈ భూమి మీదకి రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, కేవలం మన అన్నం తినటానికి, అన్నం తినటానికి, బట్టలు చుట్ట పెట్టుకోవడానికి ఈ భూమి మీదకి రాలేదు. కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అందరు ఇంటికి వెళ్ళినా సరే బాగా మంత్రం కింద గుర్తుపెట్టుకోండి, కేవలము అన్నం తినటం కోసం బట్టలు కట్టుకోవడానికి రాలేదు. మరి అన్నం తినటానికి అన్నం ఉన్నవాళ్ళు, కట్టుకోవడానికి బట్టలు ఉన్నవాళ్ళందరూ శాంతిగా లేరు, సుఖంగా లేరు, ఆనందంగా లేరు. కేవలం అంతకు రాలేదు మనం. ఈ శరీరం మనకి ఎందుకు వచ్చిందంటే కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చింది. ఆ పాఠాలు నేర్చుకునే వరకు మనం ముక్కులో గాలి తిరుగుతూ ఉంటుంది, తర్వాత ముక్కులో గాలి ఆగిపోతుంది. సోదర మహాశయుల రెండు విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ శవంలోకి గాలి ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. నేను చెప్పిన మాటలు మీరు నమ్మద్దు, ఇంటికి వెళ్ళాక ఆలోచించుకోండి. ఈ శవంలో మనకి గాలి ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. ఈ శవంలోంచి గాలి బయటికి ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకు తెలియదు. ఎవడైనా చనిపోతే నేను చనిపోయానని వాడికి తెలియదు, చనిపోయిన వాడికి తెలియదు, పక్క ఉన్న వాడికి తెలుస్తుంది వాడు చనిపోయాడని. ఈ శవంలోకి గాలి, ఈ శవంలోంచి గాలి బయటికి ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకు తెలియదు. ఈ శవంలోకి గాలి ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. ప్రాణం ఎప్పుడైతే, ప్రాణం ఈ శరీరంలో ప్రాణం ఎప్పుడు కొట్టుకుంటుందో, ఎప్పుడు కొట్టుకోవడం ప్రారంభించిందో మనకు తెలియదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రాణం బయటకు ఎప్పుడుకి వెళ్ళిపోతుంది, ఈ రెండు కూడా మనకు తెలియదు. ఈ రెండాటి మధ్యలో ఈ శరీరాన్ని, ఈ శవాన్ని అటు ఇటు చెప్పుకుంటున్నాం మనం. ఈ శవం ద్వారా, ఈ శరీరం ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాలు నేర్చుకున్నాక శరీరం ఒక క్షణం ఆగదు, శరీరం శవం అయిపోతుంది. మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు పూర్తి అయ్యాక శరీరం ఒక క్షణం ఆగదు, శరీరం వెంటనే శవం అయిపోతుంది. మనం పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. మనకు ఒకసారి అదృష్టం ఎదురొస్తుంది, ఒకసారి దురదృష్టం ఎదురొస్తుంది. అనేక కష్టాలు వస్తాయి, లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఇవన్నీ ద్వంద్వాలు, ఇవన్నీ ఎందుకు ఆ ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలు నీకు తెలుస్తున్నాయి, ఈ ద్వంద్వాలనే నీకు తెలుస్తున్నాయి. ఈ ద్వంద్వాల మధ్యలో, ఈ ద్వైతు మధ్యలో ఎవడైతే ఈ అందులోంచి పాఠాలు నేర్చుకుని అందులోంచి ద్వంద్వాలలోంచి ఎవడైతే విడుదలవుతాడో వాడే జీవన్ముక్తుడు, వాడే గుణాతీతుడు. అర్జున, దుఃఖం వేగంగా వస్తుంది, కోపం వేగంగా వస్తుంది, అశాంతి వేగంగా. కొంతమంది కోపం వచ్చినప్పుడు చేతులు చెమ్ముంటే చెంబు విసిరేస్తారు. ఎదురుగుండా భర్త ఉన్నాడు అనుకోండి, భర్త మీద కూడా ఇసిరేస్తారు చెమ్ము. అంటే భర్త మీద గౌరవం లేక కాదు, ఆ కోపం మీద ఇసిరేస్తారు. మీ కోపం వచ్చిందని కూడా ఎదురుగుండా భర్త ఉన్నాడు అనుకోండి, చెంబేసి కానీ కొట్టరు, చెంబేసి నేలని వేసి కొట్టేస్తారు. ఆ కోపం యొక్క వేగం, ఆ కోపం యొక్క వేగం. సరే, మనం ఏదైనా కోరిక ఉందనుకోని మాట్లాడచ్చు. మనం ఎలక్షన్లో నెగ్గాలనుకుంటాననుకోండి, ఆ కోరిక ఎన్ని పొరపాట్లన్నా చేసేస్తాం. ఈ వార్డుని ఆ వార్డులో కలిపేస్తాం, ఈ వీధిని అందులో కలిపేస్తాం, ఆ వీధిని ఇందులో కలిపేస్తాం. మన మున్సిపల్ ఎలక్షన్స్లో ఇలా ఎన్నో చూశాను నేను. ఏమంటే ఈ వీధిలో ఎవరో తెలుగుదేశానికి వేసేవాళ్ళు కానీ, కాంగ్రెస్కి వేసేవాళ్ళు కనపడితే అయితే ఇంకో వార్డులో తీసేళ్ళిపోయి ఇంకో ఈ వీధిని ఇంకో వార్డులో కలిపోయినంట. అంటే ఆ కోరిక మనకు వచ్చినప్పుడు ఆ కోరిక వేగం, ఆ వేగం ముందు ఎన్ని పొరపాట్లన్నా చేసేస్తాం కోరిక నెరవేర్చుకోవడానికి. అర్జున కోరిక యొక్క వేగం, కోపం యొక్క వేగం. కొంతమందికి కారణం లేకుండా భయపడుతూ ఉంటారు. ఈ భయం యొక్క వేగం, కోరిక యొక్క కోపం, కోరిక యొక్క వేగం, కోపం యొక్క వేగం, భయం యొక్క వేగం, వాటిలోంచి విడుదల పొందే వరకు నువ్వు ద్వైత భావంలోంచి బయటకు రాలేవు. నీకు అసలు కోరిక రాకుండా ఉండాలి, కానీ ఆ కోరిక వచ్చాక ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఎన్ని పొరపాట్లన్నీ చేస్తావు. రాముడు దేవుడు ఎంతికయ్యాడంటే, రావణాసురుడిని సంహరించాక ఒక చోటకు వచ్చి అయోధ్యకి 10 మైళ్ళ దూరంలో, అయోధ్యలోకి ఎంటర్ అవ్వకుండా అయోధ్యకి కొంత దూరంలో అక్కడ ఆగిపోతాడు. ఆ పుష్పక విమానంలో వచ్చి అయోధ్యలోకి ఎంటర్ అవ్వడం, ఆంజనేయ స్వామిని పిలుస్తాడు. ఆంజనేయ స్వామి దగ్గరికి పిలుస్తాడు, నువ్వు అయోధ్య వెళ్ళు, భరతుణ్ణి చూడు, భరతుణ్ణి చూడు. అక్కడ ముఖం బాగా పరిశీలించాడు. రాముడు పలానా చోట ఉన్నాడు అని చెప్పు. అక్కడ ముఖం బాగా ఏం మాట్లాడకు రాముడితో, ఎక్కువ భరతుడితో ఏం మాట్లాడకు. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. కొంతమంది కళ్ళు చూస్తేనే మనకు ఆనందం, కొంతమంది ముఖం చూస్తే మనకు జ్ఞానం కలుగుతుంది. వాళ్ళు ఏం మాటలు చెప్పక్కర్లేదు మనకి, ఆ ముఖం చూస్తే మనకు ఆనందం కలుగుతుంది. ఆంజనేయ నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అంటే, భరతుడితో ఎక్కువ మాట్లాడకు, భరతుడి ముఖం చూడు, రాముడు వచ్చాడని చెప్పు, ఫలానా చోట ఉన్నాడని చెప్పు. అయ్యో మనం ఇంతకాలానికి పరిపాలన చేస్తున్నాం, అప్పుడే రాముడు వచ్చి పరిపాలన ఆక్రమించేసుకుంటాడా? 14 ఏళ్ళ నుంచి పవర్ ఎంజాయ్ చేస్తున్నాం మనం, ఇప్పుడు రాముడు సిద్ధమయ్యాడా? అప్పుడే రాముడు వచ్చేసాడా? అప్పుడే ఎలక్షన్ వచ్చేసిందా అని రాముడు వచ్చాడని వార్త నువ్వు చెప్పు, ఎక్కువ మాట్లాడకు. అప్పుడు ఈ వార్త విన్నప్పుడు ముఖం ఎలా ఉందో, వాడు మనస్సు ఎలా ఉందో చూడు. సోదర మహాశైలారా, ఆంజనేయ స్వామికి మించిన బ్రహ్మచారి లేడు, ఆంజనేయ స్వామికి మించిన సేవకుడు లేడు, ఆంజనేయ స్వామికి మించిన దాసుడు లేడు, ఆంజనేయ స్వామికి మించిన ధర్మ ప్రవర్తనలో ఉన్నవాడు లేడు. అసలు ఒక్క కోరిక లేకుండా నిరంతరం సమాజం గురించి పనిచేసిన వాడు, సొంత పని అంటూ లేకుండా, తన సొంత పని అంటూ లేకుండా దేవుడి పని తన సొంత పని కింద చేసుకుని చేసిన వాడు ఆంజనేయ స్వామి తప్పించి ఇంకో స్వామి లేడు, వాడే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి లాంటి మిత్రుడు లేడు, ఆంజనేయ స్వామి వంటి సేవకులు లేడు, ఆంజనేయ స్వామికి మించిన పండితుడు లేడు, ఆంజనేయ స్వామికి మించిన విద్వాంసుడు లేడు, ఆంజనేయ స్వామికి మించిన బ్రహ్మచారి లేడు, ఆంజనేయ స్వామికి మించిన వ్యాకరణ శాస్త్రం తెలుసున్నవాడు లేడు, ఆంజనేయ స్వామి కంటే మించిన నమ్మదగిన వాడు లేడు భగవంతుడికి, ఆంజనేయ స్వామికి మించినటువంటి పరిచారకులు లేడు రాముడికి. వాడు ఆంజనేయ స్వామి అంటే బ్రహ్మచర్యంలో కానీ, పాండిత్యంలో కానీ, సేవలో కానీ నమ్మదగిన బంటు, నమ్మదగిన వాడు, మనం నమ్మదగిన వాడు అనుకున్న వాళ్ళే కానీ ఆంజనేయ స్వామి చెడు పోల్చదగిన వాడు సృష్టిలో లేడు. రాముడేమన్నా సొంత పనులు చేసుకున్నాడేమో, కృష్ణుడేమన్నా సొంత పనులు చేసుకున్నాడేమో, కానీ ఆంజనేయ స్వామికి జీవితంలో సొంత పని అంటూ లేదు. వాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి జన్మ, ఆంజనేయ స్వామి కర్మ మనకు అర్థం చేసుకున్నా మనకు మోక్షం వస్తుంది. ఆంజనేయ స్వామి చేసిన కర్మ, ఆంజనేయ స్వామి యొక్క జన్మ, ఆంజనేయ స్వామి యొక్క ప్రవర్తన కనీసం మన మేధస్సుతోడు, మన మేధస్సుతోడు అర్థం చేసుకున్నా మనకు మోక్షం వస్తుంది. మోక్షం రావటమే కాదు, మనకున్న పనులన్నీ పూర్తి అయిపోతాయి. వాడే ఆంజనేయ స్వామి. వాడి జన్మ కర్మలను అర్థం చేసుకుంటే చాలు మనం. వాడే మారుతి. నువ్వు వెళ్ళి అలా చూడు, ఏంటి రాముడు వచ్చి మీద పడిపోయేటప్పుడు మన రాజ్యం వాడికి ఇచ్చేయాలనుకుంటాడు, ముడికాడు ముఖం చూడు, వాడు కళ్ళు చూడు, రాముడు వచ్చాడని చెప్పి మిగతా తర్వాత ఏం చెప్పకు. అంటే రాముడు ఎందుకు పంపాడంటే, ఆంజనేయ స్వామిని రాముడు వచ్చాడని తెలియగానే వాడికి ఆనందం వస్తుంది. ఆడు ఇంతవరకు రాజ్యం అనుభవించాడు. ఒకసారి ఎమ్మెల్యే చేస్తే వాడు ఇంక చంపేసినాడు, ఎమ్మెల్యే పదవి వాడంతరాడు తప్పుకోడు ఇంక. ఒకసారి ఎమ్మెల్యే చేశాడా అని చంపేయాలి, కానీ ఇంక ఎమ్మెల్యే కింద పోటీ పెట్టడం మాండడు. ఈస్ట్ గోదావరిలో ఎమ్మెల్యే గారు మొన్న ఎలక్షన్ ముందు నాన్నగారు రాజకీయాలంటే నాకు విరక్తి వచ్చేసిందండి, ఈ వచ్చి ఎలక్షన్లో మటుకు నేను పెట్టినంటే పెట్టినాడు. ఆయన చివరికి ఎలక్షన్లో పెట్టాడు, ఓడిపోయాడు. మనం మళ్ళీ మధ్య నా కాకినాడ కనిపించారు. మనం అనవసరం మాటలు మాట్లాడకూడదు. మీరు ఎలక్షన్లో నిలబడినారు, నిలబడ్డారు, ఓడిపోటీ అన్నీ జరిగిపోయినా అందామని అనకూడదు. మనం ఇప్పుడు కూడా అందరాని మాటలు అనకూడదు. మన మాటలు మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆంజనేయ స్వామి ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలాగ మాట్లాడతాడు. ముందు మాట వెనక మాట్లాడు, వెనక మాట మాట ముందు మాట్లాడు వాడు ఆంజనేయ స్వామి. అంటే వ్యాకరణం క్షుణ్ణంగా తెలిసిన వాడు అని మామూలుగా మరి ఏమిటి నాతోటి మీరు మాట్లాడి మీరు పోటీ పెట్టినని చెప్పారు, పోటీ ఎందుకు పెట్టారని అడగకూడదు. అనవసరం. ఏదో ఒక ఆకర్షణ. ఒకసారి అధికారం చేస్తే వాడికి ఒక వాసన పడుతుంది వాడి మీద. అందరూ వెళ్ళి నమస్కారాలు పెడతా ఉంటారు, చెత్తమంటారు, బచ్చమంటారు. ఇంద్రుడు మహాబలవంతుడు, దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు బలవం. ఆ ఇంద్రుడు కూడా మీ ముందు పనికిరాడంటారు. ఎంత చేస్తాడు, ఎంత చేస్తే ఇంటి స్థలం కోసం ఈ మాట్లాడినారు. ఆ ఎమ్మెల్యే గారు ఆడు అమ్మాయికి నా ఇంటి చుట్టూరు జనం తిరుగుతున్నారు నాడు అనుకుంటాడు. ఆడు ఆడు అమ్మాయికి చక్రవర్తాడు. నన్ను చూసి ఇలా తిరగటాలేదు, ఏదో పనుల గురించి ఇలా తిరుగుతున్నారని కూడా ఆడికి తెలియదు. ఆడేదో గొప్పవాడని ఇటు తిరుగుతున్నారేమో ఆడు అనుకుంటాడు. ఆడంతా అమాయకుడిగా ఆడు ఉంటాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా, కాలక్షేపం కోసం మీకు చెప్పటం లేదు. రాముడు 14 సంవత్సరాలు రాజ్యం ఎంజాయ్ చేశాడు, అనుభవించాడు, ప్రధానమంత్రి పదవి చేశాడు, రాజ్యాన్ని పరిపాలించాడు. ఇలా రాజ్యం మీద వాడు కాంక్ష రావచ్చు. వాడికి రాజ్యం మీద కాంక్ష ఉంటే మనం అయోధ్యలోకి వెళ్ళొద్దు. హక్కుదారులేమైనా మనం హక్కుదారులైనా వెళ్ళొద్దు. అయోధ్యలోకి ఎంటర్ అవ్వద్దు. మనం ఎక్కడ ఉండిపోతాం, మనం ఎక్కడ ఉండిపోదాం. వాడిని ఎంజాయ్ ఆ రాజ్యాన్ని వాడే ఎంజాయ్ చేస్తారు. అయితే నోరుతోటి ఇవన్నీ చెప్పొద్దు నువ్వు. ఆడు ముఖం చూసిరా, ఆడు కళ్ళు ఉడికి రాముడు వచ్చాడు అక్కడ ఉన్నాడని చెప్పురా అంతే అన్నాడు. వెళ్ళాడు. రాముడు వచ్చాడని చెప్తే ఎంతో ఆనందమైంది భరతుడికి, చాలా ఆనందమైంది. ఏనుగు మీద కూర్చున్నట్టు అయింది. వాడు నేను 14 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నాను, ఈ పరిపాలన ఎలా విడిచిపెట్టాలనే తలంపు కూడా వాడికి రాలేదు. గడ్డి పరకు విడిచిపెట్టినట్టు విడిచిపెట్టాడు. అప్పుడు అక్కడ ఉన్న వాతావరణం అంతా తీసుకొచ్చి మళ్ళీ ఆంజనేయ స్వామి చెప్పాడు. వాడు నిజమైన దూత. అక్కడ ఉన్న అయోధ్యలో ఉన్నటువంటి వాతావరణం, అయోధ్యలో ఉన్న వాతావరణం మళ్ళీ ఆంజనేయ స్వామి వచ్చి రామచంద్రమూర్తికి చెప్పాక అప్పుడు అయోధ్యలో ఎంటర్ అయ్యాడు. అప్పుడు వరకు అయోధ్యలోకి ఎంటర్ అవ్వడు. ఏం చేద్దంటే వాడికి రాజ్య కాంక్ష కనుక కలిగితే మనం అయోధ్యలోకి ఎంటర్ అవ్వద్దు. వాడు ఎంజాయ్ చేస్తాడు మనం వెళ్ళి. వాళ్ళు వాడి రాముడు, వాడి త్యాగమూర్తి, వాడి అమృతమూర్తి, వాడి అవతార పురుషుడు, మానవోత్తముడు. ఒక మనిషిగా తీసుకున్న పురుషోత్తముడు, నాడే నారాయణుడు. అంచేది కొంతమంది చెప్తూ ఉంటారు, రక్షింపడ్డానికి 100 పుస్తకాలు అక్కర్లేదు, రాముడు రూపం చాలు, రాముడు నామం చాలు, రామాయణం ఒకటే చాలు. రక్షింపబడాలంటే మీరు రామాయణం చదవడం చాలని చెప్తారు. అందరూ త్యాగమూర్తులు, అందరూ ప్రేమమూర్తులు, అందరూ క్షేమమూర్తులు. వాళ్ళు ఆంజనేయ స్వామి అనండి, రాముడు అనండి, సీతమ్మ, ఎవరు ఏ పని చేసినా, వాళ్ళు ఏ పని చేసినా ప్రేమభావంతో సేవాభావంతో చేశారు. కానీ ప్రేమను విడిచిపెట్టి సేవాభావం విడిచిపెట్టి ఒక్క పని కూడా చేయలేదు. పద్నాలుగు సంవత్సరాలు పవర్ ఎంజాయ్ చేశాడు భరతుడు. ఇవాళ ఆశ కలగచ్చు, ఆశ కలిగితే మనం దూరంగా ఉందాం. అక్కడికి ఆశ లేకపోతేనే మనం ఎంటర్ అవుదాం అయోధ్యలోకి. అయితే ఈ మాటలు నువ్వు పైకి చెప్పొద్దు, సైలెంట్గా వెళ్ళి కళ్ళతోడు చూసొచ్చు, అక్కడ వాతావరణం చూసి చెప్పు. మనకి జీవితంలో అనేక సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మంచి సంఘటనలు ఎదురవుతాయి, చెడ్డ సంఘటనలు ఎదురవుతాయి, అన్నీ ఎదురవుతాయి. రైతు వల్ల వచ్చే లాభ నష్టాల వల్ల వచ్చే హెచ్చుతగ్గులు ఇవన్నీ చూసుకుంటూ, మంచి చెడ్ల వల్ల వచ్చే హెచ్చుతగ్గులు ఇవన్నీ చూసుకుంటూ ఈ ఈ మన బుద్ధిని సమానంగా అట్టే పెట్టుకుని మైండ్ బ్యాలెన్స్గా ఉంచుకుని మన బుద్ధిని సమానంగా చేసుకుని అంటే లాభ నష్టాల మధ్యన గౌరవ అగౌరవాల మధ్యన ఈ పుట్టుక చావుల మధ్యన మీకు అర్థమవుతుంది ఇష్టాలు అయిష్టాల మధ్యన ఇవన్నిటి మధ్యన మన బుద్ధిని సమానంగా చేసుకుని మన బుద్ధిలో ఏమైనా దోషాలుంటే తొలగించుకుంటూ మన బుద్ధిని సమానంగా చేసుకోవడానికి ఆ యోగం అభ్యసించడానికి బుద్ధిని బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోవడానికి నేర్చుకోవడానికి ఈ లోకంలోకి వచ్చాం కానీ కేవలం అన్నం తినడానికి బట్టలు కట్టుకోవడానికి కాదు. ఈవేళ తిన్న అన్నమే రేపు ఈవేళ తాగిన కాఫీ రేపు తాగుతున్నాం, ఈవేళ తిన్న అన్నమే రేపు తింటున్నాం, వందేళ్ళు బతికినా ఇంతే, వందేళ్ళు బతికినా ఇంతే. ఇది కాదు, దీని గురించి మనం రాలేదు. మనం నేర్చుకోవాల్సిన ఈ లోకంలో ఈ లోకాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. ఆ పాఠాలు నేర్చుకున్నప్పుడు లోకాన్ని విడిచిపెట్టి వెళితే వాడు ధన్యుడు. జీవితంలో అనేక ఆటుపోట్లు ఉంటాయి, జీవితంలో నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, భారాలు వస్తాయి. జీవితంలో అనేక సార్లు మీకు ఇష్టమైనవి కొన్ని జరుగుతాయి, ఇష్టం లేనివి కూడా జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఈ అన్ని సంఘటనల మధ్యలో మీ బుద్ధిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో, మీ బుద్ధిని ఏ విధంగా అయితే సమానం చేసుకోవాలో, అంటే హృదయంలో ఉన్న సత్యం ఎంత సమానంగా ఉందో నీ బుద్ధిని అంత సమానంగా చేసుకోవడానికి ఒక ట్రైనింగ్ అవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాం. కానీ కేవలం కాలక్షేపానికి ఈ లోకంలోకి రాలేదు. మనం ఒక శిక్షణ నేర్చుకోవడానికి, ఒక క్రమశిక్షణ నేర్చుకోవడానికి ఈ లోకంలోకి వచ్చాం. అంచేది భక్తి ఎందుకు జ్ఞాపకం పెట్టుకోండి. లోపల మనకు గుణాలు ఉన్నంతకాలం మనసు బయటకు వచ్చేస్తుంది. లోపల గుణాలు నశిస్తే మనసు ఇంకా బాహ్య మొక్కానికి రాదు. ఆ గుణరహిత స్థితికి, ఆ గుణాచేత స్థితికి, బుద్ధి స్థిరంగా ఉండే స్థితికి మీకు అధికారం వచ్చినా అధికారం రాకపోయినా, ధనం వచ్చినా ధనం రాకపోయినా, మీ ప్రారంభంలో ధనం ఉంటే వస్తుంది. ధనం వచ్చినప్పుడు పొంగు రాకూడదు. ఒకవేళ మీకున్న ధనం తగ్గిపోతే కుంగిపోవటం ఉండకూడదు. ఆ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలో అది నేర్చుకోవడానికి ఈ లోకంలోకి వచ్చాం. అదే సాధన. ఇన్నిటి మధ్యన ఈ ద్వైతం మధ్యలో, ఈ హెచ్చుతగ్గుల మధ్యలో, ఈ ప్రకృతి మధ్యలో ఎవడైతే తన బుద్ధిని సమానంగా చేసుకుంటున్నాడో, ఎవడైతే తన బుద్ధిని స్థిరత్వం చేసుకుంటున్నాడో, దుఃఖం వచ్చినప్పుడు ఉద్రేకపడిపోతాం, సుఖం వచ్చినప్పుడు పొంగిపోతాం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోతాం, సుఖం వచ్చినప్పుడు పొంగిపోతాం, వాటికి దూరంగా ఉండి ఆ దుఃఖానికి, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, ఆ దుఃఖం రాకముందు నువ్వు ఎలా ఉన్నావో, సుఖం రాకముందు ఎలా ఉన్నావో, అలా నీ బ్రెయిన్ ఎప్పటికప్పుడు ఏ గంటకి ఆ గంట బ్యాలెన్స్ చేసుకోవాలి. అది నేర్చుకోవడానికి ఈ లోకంలోకి వచ్చేవారు జనా. నువ్వు భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏది ఎలా చేయాలని చే, మీకు ఎప్పుడు మోక్షం ఇవ్వాలో, ఎప్పుడు మీకు శాంతిని ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఏ జన్మలో ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, మీ జీవితాన్ని ఎక్కడ మలుపు తిప్పాలో ఈశ్వరుడు చూసుకుంటాడు. ఈ మధ్యన ఎవరో నా దగ్గర అన్నారు, అంటే భగవంతుడు గులాబీ పువ్వు అంతా ఒకడికి ఇవ్వటలేదు, గులాబీ పువ్వులు అనే పువ్వులు ఒకడికి ఇస్తా అంటే ముళ్ళు ఒక కొడుకు ఇస్తున్నాడు అని. ఈ మధ్యన ఒకడు అన్నాడు నా దగ్గర, గులాబీ పువ్వు ఏమైనా ఒకడికి ఇస్తే పోని పువ్వులతో పాటు ముళ్ళు ఉంటాయి, దేవుడు ఏం చేస్తున్నాడంటే వాడు గులాబీ పువ్వు ఇచ్చే మొత్తం పువ్వు అంతా అడిగి వాడికి పువ్వులు ఇచ్చి ఇంకొకడికి ముళ్ళు ఇస్తున్నాడు ఏంటన్నాడు అని. ఆడు పువ్వుల వల్ల ఆడు నేర్చుకునేది ఉంది, వీడి ముళ్ళు వల్ల ఈడు నేర్చుకునేది ఉంది, ఎందుకు ఇస్తున్నాడో మనకు తెలియదు. ఆడికి పువ్వులు ఎందుకు ఇస్తున్నాడో మనకు తెలియదు, ఈ గోడ పక్కన ఏముందో మనకు తెలియదు, ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆడికి ఆడికి ఆ గులాబీ రేకులు ఎందుకు ఇస్తున్నాడో, వీడికి ముళ్ళు ఎందుకు ఇస్తున్నాడో మనకు తెలియదు, ఆడికి అది ఎందుకు ఇస్తున్నాడో తెలియదు, వీడికి ఇది ఎందుకు ఇస్తున్నాడో తెలియదు. కొంతమందికి జీవితం పొడిగిన కష్టాలు ఉంటాయి ఎక్కువ. రాముడు జీవితం పొడిగిన కష్టాలే, సీతారాములు ఎక్కువ కష్టాలు అనుభవించారు, సీతారాములు ఎక్కువ కష్టాలు అనుభవించారు. ఏం చేద్దంటే మానవ జన్మ వచ్చిన తర్వాత ఇలా కష్టాలు కూడా వస్తాయని మనకి చెప్పి వాళ్ళు చే మనకు ఆశ్చర్య ఇలా కష్ట జన్మ వచ్చినప్పుడు జన్మ కూడా దుఃఖం వస్తుంది. జన్మ కూడా ఎంత శరీరం వచ్చిందంటే ఎంతో కొంత దుఃఖం వస్తుంది. వ్యక్తి భావం లేకుండా శరీరం రాదు. శరీరం వస్తే ఎంతో కొంత కష్టం వస్తుంది, ఎంతో కొంత అశాంతి వస్తుంది, ఎంతో కొంత దుఃఖం వస్తుంది. అయితే మానవ జన్మ వస్తే సర్వస్వామికి ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని బాధలు వస్తాయో అన్ని సీతారాములు మన కోసం అనుభవించి చూపించారు. అదే సీతారాముల కథ. మన కోసం వాళ్ళు అనుభవించారు. అది జన్మ ఎత్తిన తర్వాత ఎన్ని కష్టాలు వస్తాయో అని రాముడు అనుభవించి మనకు చూపించాడు. అంచేత భగవంతుడు చెప్పిన మాటలు మనం వింటే బాగుపడతాం. భగవంతుడు చెప్పిన మాటలు మనం వింటే బాగుపడతాం. భగవంతుడు చెప్పిన మాటలు మనం వినకపోతే పతనం అయిపోతాం. కనీసం మన భగవంతుడి మీద గౌరవం పెంచుకోవాలి. ఎవరైతే భక్తులు ఎవరినైతే భగవంతుడు భగవంతుడు అంటున్నారో, జ్ఞానులు ఆ భగవంతుడిని పరమాత్మ పరమాత్మ అంటున్నారు. పేర్లు పిలవటంలో కానీ తేడా, పిలవటంలో తేడా కానీ వస్తువుల మటుకు తేడా లేదు. భక్తులు భగవంతుడు భగవంతుడు అంటారు, జ్ఞానులు అదే పరమాత్మ పరమాత్మ అంటారు. లోపల పురుషుడు ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. నా హృదయంలోనే ఈశ్వరుడు మీరు చూడగలుగుతంటే, మీ హృదయంలోనే ఈశ్వరుడు నేను చూడగలుగుతంటే అది నిజమైన చూపు. అంచేత రూపాలు పోయిన కంగారు పడకండి. ఎప్పుడైతే రూపం వచ్చిందో రూపం పోతుంది. ఈ సృష్టి వచ్చాక ఎన్ని అనేక రూపాలు వచ్చినా అనేక రూపాలు బయటికి వెళ్ళిపోయాయి. రూపం రాకుండా పేరు, రూపం రాకుండా పేరు రాదు. రూపం వచ్చాక పేరు పెడతారు అది. అంచేది వ్యక్తి భావన ఎంతకాలం అయితే మనిషికి ఉందో అంతకాలం రూపం వస్తుంది. రూపం వస్తే నశిస్తుంది. ఏదో రోజునే ఈ వ్యక్తి భావనలో ఇది రమణ మహర్షి గారు చెప్పినటువంటి ఈ సిద్ధాంతం మీరు బాగా అర్థం చేసుకోండి. నీకు గాఢ నిద్రలో అహంభావం లేదు. గాఢ నిద్రలో పరిమితులు లేవు. గాఢ నిద్రలో హద్దులు లేవు. జ్ఞానమని అజ్ఞానమని పోరాటం స్ట్రగుల్ లేదు. అదృష్టం దురదృష్టం గౌరవం అగౌరవం ఇవన్నీ గాఢ నిద్రలో లేవు. గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, అహంభావం లేదు. గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, అశాంతి లేదు. గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, పునర్జన్మల గొడవలు లేవు. గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, పూజలు జపాలు గొడవ లేదు. గాఢ నిద్రలో నువ్వు ఎలా ఉంటున్నావో ఈ జాగ్రత్త అవస్థలో కూడా నువ్వు అలా ఉండగలిగితే అది నీ కడసారి జన్మ, అది చివరి జన్మ. అప్పుడు నిన్ను అనుగ్రహిస్తాడు భగవంతుడు. మోక్షంతో ఆత్మజ్ఞానంతో నేను అలంకరిస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గాఢ నిద్రలో మనం ఉన్నాం, గాఢ నిద్రలో మనం ఉన్నాం. అక్కడ మనకి లాభాలు నష్టాలు గౌరవాలు అగౌరవాలు లేవు. ఏదో ఒక దేహంతో పరిమితమే లేవు. ఏదో ఒక దేహంతో నాకు ఫలానా దేహం ఉంది, ఫలానా పేరు నాది, ఫలానా శరీరం నాది, ఫలానా కులం నాది, ఫలానా మతం నాది అని దేనితో తాదాత్మ్యం లేదు గాఢ నిద్రలో. అలా నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండగలిగితే అప్పుడు అయ్యా నీకు ఆత్మజ్ఞానం వరించిదంటాడు. ఇదే రమణస్వామి సందేశం యొక్క సారం. గాఢ నిద్రలో తాను ఉన్నాడు, కానీ వాడికి ఎప్పుడు తప్పుడు తదాత్మ్యం లేదు గాఢ నిద్రలో. వాడికి కులమతాలతోటి కానీ దేహాలతోటి కానీ ఈ పూజలు జపాలతోటి కానీ లేకపోతే తనకంటే వేరుగా ఉన్న ఏదో ఒక వస్తువుతోటి కానీ దేనితోటి తాదాత్మ్యం లేదు గాఢ నిద్రలో. గాఢ నిద్రలో దేనితోటి తాదాత్మ్యం లేదు, కానీ వాడు ఉన్నాడా లేదంటే ఉన్నాడు. అలా నువ్వు పగలు జాగ్రత్త అవస్థలో నువ్వు ఉండగలిగితే అది నీ కడసారి జన్మ, అది నీ చివరి జన్మ. అప్పుడు నీకు నారాయణుడు ఆత్మ సామ్రాజ్యానికి నువ్వు అధిపతి అవుతావు. అది అప్పుడు ఇంక నువ్వు మళ్ళీ నువ్వు శరీరాలను మొయ్యక్కర్లేదు, శవాలను మొయ్యక్కర్లేదు. ఈ సృష్టి చక్రం ఒక భాగం అవ్వక్కర్లేదు. నువ్వు పని చెయ్యి, అహంకారం పెట్టుకో. నువ్వు పని చెయ్యి, నీ చేతిలో ఉన్న పని నువ్వు శ్రద్ధగా చేసుకో. పని బద్దకస్తులుగా ఉండకండి, పని దొంగలు అవ్వద్దు. మీ చేతిలో ఉన్న పని మీరు శ్రద్ధగా చేసుకోండి. ఆ చేసుకునే పనే ఇవి నేను చేస్తున్నాను. ఆ నేను నువ్వు పక్కన పెట్టి అహం వ్యక్తి భావన, ఆ కర్తృత్వ భావన, అహం భావన ఓ పక్కన పెట్టి మీరు ఆ పని చేసుకోండి. మీకు ఆ పని పూర్తి అయిపోతుంది, మీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ద్వారా మీరు మోక్షం అనే ఇంట్లో ప్రవేశిస్తారు. రాబోయే ప్రవచనాలు ఈ నెల 30వ తేదీ, ఈ నెల 30వ తేదీ పత్యపురం స్కూల్లో, ఈ నెల 26వ తేదీ ఈ నెల 26వ తేదీ, ఈ నెల 26వ తేదీ పత్యపురం, ఈ నెల 26వ తేదీన పత్యపురం స్కూల్లో, ఈ నెల 26వ తేదీ పత్యపురం, 30వ తేదీ జున్నూరు. ఈ నెలలో 2 ప్రవచనాలున్నాయి. ఈ నెల ఏమున్నాయి? 2 ప్రవచనాలున్నాయి. 26వ తేదీ పత్యపురం, 30వ తేదీ జున్నూరు. ఈ 2 ప్రవచనాల గురించి భక్తులని మీకు అందరికీ సమాచారం తెలియపరచటమే. అయితే మీకు అశాంతి కారణాలు మీరు బాగా నేర్చుకోండి. అశాంతి కారణాలు మీకు భాష్యంగా ఉండొచ్చు, కానీ మీరు శాంతిగా ఉండగలుగుతారు అనుకోండి, అప్పుడు ఈశ్వరుడు పొంగిపోతాడు మిమ్మల్ని చూసి. మీకు అశాంతి కారణాలు బయట ఉండొచ్చు, అశాంతి కారణాలు బాహ్యంగా ఉన్నా మీరు శాంతిగా ఉండగలుగుతున్నారనుకోండి, దుఃఖ కారణాలు బయట ఉన్నా మీరు లోపల హృదయంలో సుఖంగా ఉండగలుగుతున్నారనుకోండి, ఈశ్వరుడు పొంగిపోతాడు. పొంగిపోయి ఊరికి ఊరక ఉండటం కాదు, మీ అహంకారాన్ని తను తీసుకుంటాడు, మీ అజ్ఞానాన్ని తను తీసుకుంటాడు, తన జ్ఞానాన్ని మీకు ఇస్తాడు వాడే ఈశ్వరుడు. అర్జున, అర్జున ఒకటి మర్చిపోక, నువ్వు సత్వగుణాన్ని పెంచుకో, సత్వగుణాన్ని నేర్చుకో, సత్వగుణాన్ని అలవాటు చేసుకో, సత్వగుణాన్ని అలవాటు చేసుకో, సత్వగుణంలో జీవించు. సత్వగుణాలు ఎప్పుడైతే జీవిస్తున్నావో పరమేశ్వరుడే నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. నీ లోపల చైతన్యం, నీ హృదయంలో ఉన్న చైతన్యమే నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అప్పుడు నీకు హద్దులు లేవు, పరిమితులు లేవు. అప్పుడు ఈశ్వరుడి చేతిలో ఒక పనిముట్టు కిందనే ఉంటావు. అప్పుడు నీ యోగక్షేమాలు నువ్వు చూసుకోక్కర్లేదు, ఆయనే చూస్తాడు. ఎప్పుడైతే పరమేశ్వరుడి చేతిలో నువ్వు పనిముట్టు కింద ఉన్నావో నీ యోగక్షేమాలు నువ్వు చూసుకోక్కర్లేదు, పరమేశ్వరుడే నీ యోగక్షేమాలు చూస్తాడు. ఇంకా బరువు, నీ బరువు నీ నెత్తి మీద తీసేసి ఆయన నెత్తి మీద పెట్టావు. ఇంకా భారం ఆయిందే, కానీ నీదేమి లేదు. నువ్వు ఫ్రీడమ్ వచ్చి, నీకు స్వేచ్ఛ వచ్చేసింది. ఇదంతా ఎలా కలుగుతుంది? ఒకసారి రమణస్వామి అక్కడ అడిగారు, నాకు ఈశ్వరుడు దయ నాకు ఎలా కలుగుతున్నారు? ఈశ్వరుడు దయాస్వరూపుడు అంటున్నారు, ఈశ్వరుడు దయగలవాడే అంటున్నారు, ఈశ్వరుడు కరుణాస్వరూపుడు అంటున్నారు. ఆ దయ నాకు కలగాలి కదా, ఆయనలో ఉంటే సరిపోదు కదా, ఆ దయ నాకు రావాలి కదా అని అడిగారు. ఎవరిని? రమణస్వామిని. అది వస్తుంది, ఈశ్వరు పట్ల నువ్వు శరణాగతి చేస్తే ఆయన దయ నీకు కలుగుతుందని చెప్పాడు. ఈశ్వరు పట్ల నువ్వు శరణాగతి కనుక చేస్తే ఈశ్వరులో ఉన్న దయ నీ పట్ల వర్షిస్తుంది, నీ శిరస్సుని ముంచేస్తుంది. ఆ దయతోటి, ఆ దయాస్వరూపు నీ శిరస్సు మీద వర్షం కురిసినట్టు కురుస్తుంది ఈశ్వరుని దయ ఎప్పుడు నువ్వు శరణాగతి చేస్తే. మనం చేయవలసింది శరణాగతి, ఆయన దగ్గర నుంచి వచ్చేది కృప. మనం చేసేది కృషి, ఆయన దగ్గర నుంచి వచ్చేది కృప. ఇంకా మీరు 2 లాభాలు మీకు శరణాగతి వల్ల. శరణాగతి వల్ల దుఃఖం నశిస్తుంది, శరణాగతి వల్ల దుఃఖం నశిస్తుంది. మీ హృదయంలో ఉన్న సత్యం మీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. 2 లాభాలు పొందుతాం మనం. అది మీరు భక్తిభావం విడిచిపెట్టక్కర్లేదు, కానీ గమ్యం ఉంది దానికి. మన అన్నం ఎందుకు తింటున్నాం? ఆకలి పోగొట్టుకోవడానికి తింటున్నాం. అన్నం ఎందుకు తింటున్నాం? ఆకలి తగ్గించుకోవడానికి తింటున్నాం. శరీరం నిలబట్టడానికి తింటున్నాం. అన్నం ఎందుకు తింటున్నాం? శరీరం నిలబట్టడానికి తింటున్నాం. అందుకని ప్రయోజనం లేకుండా తినటం లేదు. అన్నం తినాలి, అన్నం తినకపోతే శరీరం నిలబడదు. అలాగే భక్తి కూడా ఎందుకంటే, భక్తి ఎందుకంటే మనలో ఉన్న గుణాల్లోంచి బయటికి రావటానికి, కాలక్షేపానికి కాదు. మనలో ఉన్న గుణాల్లోంచి భక్తి ఎందుకంటే మనలో ఉన్న గుణాల్లోంచి బయటికి రావటానికి. మనలోంచి గుణాల్లోంచి మనం బయటికి రాలేమనుకోండి, మనస్సు బాహ్యముఖానికి వెళ్ళటం మానదు, పునర్జన్మను ధరించటం మానదు. మనస్సు బాహ్యముఖానికి వెళ్ళటం ఆగదు, పునర్జన్మలు రాకుండా ఆగవు. ఎప్పుడు గుణాల్లోంచి మనం బయటికి రాకపోతే ఈ ఆకలి తగ్గించుకోవడానికి, శరీరం నిలబెట్టుకోవడానికి, ఆకలి తగ్గించుకోవడానికి అన్నం ఎలా తింటున్నాము, రోగం పోగొట్టుకోవడానికి మందులు ఎలాగైతే సేవిస్తున్నామో, ఈ గుణాల్లోంచి బయటపడటానికి భక్తి. అదే భక్తి యొక్క ప్రయోజనం. ఈ విషయం తెలిసిన వాళ్ళు అందరూ ధన్యులు.